আপনি বন্ধুরা, শাস্ত্রের মহল প্রাপঞ্চিক এশিয়ার তো সম্বন্ধন সর্বোচ্চ এই আধ্যাত্মিক এশিয়ান নিরানুকূলতা কাষ্টমী কাজ জগৎটা সাহায্য ఉంటే ఓర్పు ఉంటే మనం సాధించవచ్చు. కోటి కర్మలు చేసినా మనకి వివేకం లేకపోతే ఇది సాధించలేం. వివేకం చాలా ముఖ్యం, జ్ఞానం చాలా ముఖ్యం. ఆ వివేకాన్ని సంపాదించటానికి మన వివేకవంతులను చూస్తూ వారి వివేకాన్ని చూసి మనం కూడా మనం సంపాదించుకోవాలి. వారి దీపం అంటే మన దీపాన్ని తీసుకెళ్ళి ఆ దీపం ద్వారా వెలిగించుకోవచ్చు. అదేవిధంగా ఎవరికైనా సహనం ఉంటే ఆ సహనాన్ని చూస్తూ మనం సహనాన్ని పెంచుకోవాలి. ఎవరికైనా మంచితనం ఉంటే ఆ మంచితనాన్ని మనం చూస్తూ ఆ మంచితనాన్ని మనం కూడా పెంచుకోవాలి. మనకి శాశ్వతంగా ఉండేది మోక్షం ఒకటే, శాశ్వతంగా ఉండేది ఆత్మశాంతి ఆత్మజ్ఞానం ఒకటే, ఆత్మవిద్య ఒకటి మాత్రమే. కొంతమంది పెద్దలు ఏమని చెప్పారంటే ఆత్మవిద్య తప్పించి ఆత్మజ్ఞానం తప్పించి మిగతా విద్యలను జమ్మర విద్యలను కూడా చెప్తారు. ఆత్మజ్ఞానం వల్లే మనకు ఆత్మ తెలియబడుతుంది. అంటే కర్మఫలం ఎంత మంచి ఫలితం అయినప్పటికీ అది శాశ్వతంగా ఉండదు, కాలప్రవాహంలో కరిగిపోదు. మనం ఏదైనా పనిచేస్తే ఫలితం వస్తుంది, కానీ ఆ ఫలితం మనకి శాశ్వతంగా ఉండదు. అది అనుభవిస్తే కాలప్రవాహంలో పోతుంది. అందుచేత శాశ్వతంగా ఉండేవి, నిరంతరం ఉండేవి, మన ప్రకృతి నుంచి విడుదల చేసేది, జన్మ మరణ ప్రవాహం నుంచి విడుదల చేసేది, సఫలం నుంచి సారోల నుంచి విడుదల చేసేది ఆత్మవిద్య. ఆత్మవిద్య ద్వారా మనం ఆత్మను తెలుసుకుంటాం. ఆత్మ అంటే ఎవరో కాదు మనం, ఆత్మ అంటే ఎవరో అనుకుంటాం అది మనమే. కోరిక మనిషికి ఎందుకు వస్తుందంటే దేహాన్ని నేననుకోవటం వల్ల, దేహానికి పరిమితమైన బుద్ధి ఉండటం వల్ల, దేహాన్ని సత్యం అనుకోవటం వల్ల, దేహం ఎందు ఆత్మబుద్ధి కలిగి ఉండటం వల్ల కోరిక పుడుతుంది మనిషికి. ఆ కోరిక నెరవేరచ్చు నెరవేరకపోవచ్చు. మానవుడికి మంచి కోరికలు వచ్చినా చెడు కోరికలు వచ్చినా దేహమే కేంద్రం. ఆ దేహాన్ని కేంద్రంలో పెట్టుకుని డివైడ్ వస్తున్నాడు, కోరిక వస్తుంది. అందుచేత నీకు ఈ దేహము నేను అనుకున్నంతకాలం, దేహానికి పరిమితమైన బుద్ధి నీకు ఉన్నంతకాలం నీ కోరికలు వస్తూనే ఉంటాయి. కోరిక నెరవేరితే గర్వం వస్తుంది, కోరిక నెరవేరకపోతే దుఃఖం వస్తుంది. రెండు తంటే కోరిక నెరవేరిందనుకోండి ఘనం వస్తుంది, అహంకారం వస్తుంది. అని నెరవేరకపోతే దుఃఖం వస్తుంది, నెరవేరితే పొంగిపోతాం, నెరవేరకపోతే పొంగిపోతాం. అంటే రెండు కూడా బ్రెయిన్ యొక్క బ్యాలెన్స్ నుంచి చెడగొడతాయి. మెంటల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన దగ్గర అభిషేకాలు చేయమని చెప్పినా, పూజలు చేయమని చెప్పినా, ధ్యానం చేయని చెప్పిన ఎందుకంటే మానసికమైనటువంటి శిక్షణ, మానసికమైనటువంటి క్రమశిక్షణ చాలా ముఖ్యం. మానసికమైన ఆరోగ్యం చాలా ముఖ్యం. మన మనసులోకి చెడు తలంపులు రాకుండా చూసుకోవాలి, అప్పుడు మానసికమైన ఆరోగ్యం సాధ్యమవుతుంది. మానసికమైన శిక్షణ లేకుండా, మానసికమైనటువంటి శాంతి లేకుండా మనం పరబ్రహ్మను పొందలేం. అంటే మనస్సును పరిశుద్ధం చేస్తే బ్రహ్మము పరిశుద్ధము కాబట్టి ఈ మనస్సు అమ్మ యొక్క ఆకారం పొందుతుంది. హృదయాకాశంలో ఇది లయమవుతుంది. అంటే మెంటల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. మనం బాగుపడినా మన మనస్సే కారణం, చెడిపోయినా మన మనస్సే కారణం. అంచేత ఈ మనస్సు విషయంలో దానికి చెడు ఆలోచన రాకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, కాపాడుకోవాలి. దాన్ని రాగం వల్ల దుఃఖం వస్తుంది, భయం వల్ల దుఃఖం వస్తుంది, కోపం వల్ల దుఃఖం వస్తుంది, అశాంతి వల్ల దుఃఖం వస్తుంది. ఇవన్నీ దుఃఖ కారణాలు. అంటే ఏవైతే దుఃఖ కారణాలు వాటిని జాగ్రత్తగా సత్పురుషులు సహవాసం చేసి వాటిని తొలగించుకోవాలి. అంటే సద్గురువు సహవాసం చేయగా చేయగా, సత్పురుషులు సహవాసం చేయగా చేయగా, శాస్త్రాన్ని పరిశీలించగా పరిశీలించగా మనకి ఏం తెలుస్తుంటే మనం దేన్ని సాధించాలి, దేన్ని పొందాలనేది ముందు తెలుస్తుంది మనకి. తర్వాత పొందుతాం అంటే శ్రద్ధ కలుగుతుంది. మనం దేనైతే పొందాలో ఆ వస్తుంది మనకి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది, శ్రద్ధ వల్ల బ్రాహ్మ్యస్థితిని పొందుతాం. అందుచేత నువ్వు బ్రాహ్మ్యస్థితిని పొందాలి, బ్రహ్మమును పొందాలి. అది ఎవరో కాదు, నేనే ఉన్నావు. ఆ బ్రహ్మము ఎవరో కాదు, నేనే ఉన్నారు. ఆ బ్రహ్మముని ఎలా పొందుతామంటే అజ్ఞానం మరమల్లో లేదు. అజ్ఞానం మరమల్లోని లేదా అమెరికాలోని కాకినాడలోని విశాఖపట్నంలోని అజ్ఞానం లేదు. అజ్ఞానం మీకు బయట ఎక్కడా లేదు. అసలు ఏ ఊళ్ళోనే అజ్ఞానం లేదు. అజ్ఞానం ఎక్కడో బయట ఉందని అనుకుంటున్నాం, అంచేత దాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం మనం. అజ్ఞానం ఎక్కడుందంటే మన మనస్సులో ఉంది. మనస్సును విడిచిపెట్టే అజ్ఞానం కానీ, మనస్సును విడిచిపెట్టే అవిద్య కానీ, మనస్సును విడిచిపెట్టి ద్వేషం కానీ, మనస్సును విడిచిపెట్టి కోరిక కానీ, మనస్సును విడిచిపెట్టి భయం కానీ ఏమి లేదు. అని మనస్సులో ఉంది. అంచేత అజ్ఞానం బయట ఉంటే మనం ఎవరప్పుడు సహాయించాలో మనం తొలగించుకోవచ్చు. అజ్ఞానం అసలు బయట లేదు. బయట ఉందని మనం అనుకుంటున్నాం, అది బయట లేదు. మరి అజ్ఞానం ఎక్కడుంది? నీ మనస్సులో ఉంది. మీరు వేదన ఎక్కడుంది? నీ మనస్సులో ఉంది. మరి నీ దుఃఖం ఎక్కడుంది? ఎవరో నీ మేనత్త వల్ల, నీ అత్తగారి వల్ల, నీ తోడుగారి వల్ల నీకు దుఃఖం వస్తుందని నీకు అనిపిస్తుంది. అది నిజం కాదు. ఆ దుఃఖం ఎక్కడుందంటే మీ మనస్సులో ఉంది. అంచేత అజ్ఞానం మనస్సులోనే ఉంది. కాబట్టి మనస్సు కనుక నశిస్తే అజ్ఞానం నశిస్తుంది. మనస్సు కనుక నశించకపోతే అజ్ఞానం నశించదు, అవిద్య నశించదు. మీ గురువు ఎవరైనా ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా, మీరు మంచి పనులు చేయండి, మంచిది. మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది, అది అనుభవిస్తే పోతుంది. కానీ నువ్వు కోటి మంచి పనులు చేసినా మీకు జ్ఞానం కలుగుతుందని గ్యారంటీ లేదు, నిర్ధారం లేదు. మీకు వివేకం లేకపోతే ఇది సత్యం, ఇది అసత్యం, ఇది ఆత్మ, అది అనాత్మ, ఇది నిత్యము, అది అనిత్యము అనేటువంటి డిస్క్రిమినేషన్, ఆ వివేకము, ఆ సూక్ష్మ బుద్ధి కనుక నీకు లేకపోతే కోటి జన్మలెత్తున్నా, కోటి మంచి పనులు చేసినా నీకు జ్ఞానం కలగదు. జ్ఞానం కలగకపోతే నీకు మోక్షం లేదని స్వాముడు వారు అంటున్నారు. అసలు మనిషి కనుక జీవుడి కనుక చెడ్డలవాట్లు లేకుండా ఉంటే ఈ కాగుడని, ఈ పేకాటని, ఈ స్మోకింగ్ అని ఒక మనిషికి చెడ్డలవాట్లు లేవనుకోండి, అసలు ఆ మనిషిలో డబ్బు ఖర్చు అవ్వదు. ఇంకా అసలు ఏం చేసుకుంటారు డబ్బు? ఇంకా సినిమాకి వెళ్ళాలనుకోండి, అది సిగరెట్ కాల్చాలనుకోండి, పేకట ఆడుకోనుకోండి, అది ఇంటి నుండి డబ్బే. మీ కనుక చెడ్డలవాట్లు ఒక ఆడు ఉంటే ఎంత ఆదాయం వచ్చినప్పటికీ గొడవైపోతుంది, సంసారం గొడవైపోతుంది. అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాం మనం. అనవసరమైన ఖర్చులు కూడా తగ్గించుకుంటే అది కూడా తపస్తే ఈ మిగిలిన డబ్బు ఇతరులకు మనం సహాయం చేయొచ్చు. అది మనకి దానివల్ల ఏంటంటే మనం బాగుపడతాం, వాళ్ళు బాగుపడతారు. భగవంతుడు ఎప్పుడు సంతోషిస్తారంటే ఏదైనా ఒక పని చేస్తే ఆ పని వల్ల మనకి క్షేమం రావాలి, ఇతరులకు కూడా క్షేమం కలగాలి. ఏదైనా పని చేస్తే అది మనకు శ్రేయస్సు కలగాలి, ఇతరులకు కూడా శ్రేయస్సు కలగాలి. అప్పుడు భగవద్ అనుగ్రహానికి మనం పాత్రలవుతాం. దేవుడే మనకు నిజమైన చుట్టం, దేవుడే మనకు నిజమైన స్నేహితుడు, దేవుడే మనకు నిజమైనటువంటి బంధువు, దేవుడే మనకు నిజమైనటువంటి సహచరుడు. ఈ లౌకిక మానవులతోటి అతిగా స్నేహం చేసే బదులు భగవంతుడి తోట అతిగా స్నేహం చేస్తే మనం బాగుపడతాం. నీకు అర్థమవుతుందో, మనుషులతో కూడా స్నేహం కూడా, ఈ లోకానికి సంబంధించిన మనుషులతో స్నేహాలు కూడా అతిగా ఉండకూడదు, తగు మాత్రంగానే ఉండాలి. నీ ఇంట్లో మనుషులతో కూడా అనుబంధం తగు మాత్రంగా ఉండాలి, కానీ అతిగా ఉండకూడదు. అతీతంతో స్నేహాలు చేసేవాళ్ళు ఏ ఈశ్వరుడితో సహవాసం చేస్తే ఆయన మన పాపంలోంచి దోషంలోంచి విడుదల చేస్తాడు. లౌకిక మానవులతో సహవాసం చేస్తే మనలోని దోషాలను పెంచేస్తాడు వాడు. నువ్వు కనుక అహం వృత్తి లేకుండా జీవిస్తే, ఆడంబరం లేకుండా జీవిస్తే, నీకు తెలియకపోయినా నువ్వు తపస్సు ఆచరిస్తున్నట్టే లెక్క. అది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన మంచి పని ఇతరులకు తెలియాలనుకుంటారు. నీకు అర్థమవుతుంది, ఇతరులకు తెలియాలని ఎవరైతే అనుకుంటున్నా వాడు తపస్సు చేస్తున్నట్టు లెక్క కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, మంచి పని చేస్తే ఇది అందరికీ తెలిసిపోవడం అనుకుంటాం మనం. అలాంటిది మీకు తపస్సు లేదు అని అర్థం. నువ్వు చేసిన మంచి పని ఇతరులకు తెలియాలనుకుంటే దానివల్ల నీకు అహంభావం పెరుగుతుంది. ఆ మంచి పని వల్ల నీకు కొంత పుణ్యం రావచ్చు, ఏదో కొన్ని రోజులు అనుభవిస్తే ఆ పుణ్య ఫలితం కూడా పోతుంది. కర్మఫలం శాశ్వతమైంది కాదు, కర్మఫలం నిర్మలమైంది కాదు, కర్మఫలం ఉద్రేకాన్ని కలుగజేస్తుంది. అయితే లోకంలో కొంత కీర్తి రావచ్చు, అది కాల ప్రవాహంలో పుట్టిన లోపాలు. అంటే నీకు శాశ్వతమైంది మోక్షం ఉంటే, శాశ్వతమైంది నిర్వాణ స్థితి ఉంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకోగలిగిన జీవిత గమ్యం, నువ్వు నిష్కామకర్మ ఎదురు చేయమన్నారన్నది గమ్యం అని కాదు. నువ్వు గమ్యానికి వెళ్ళటానికి నిష్కామకర్మ సహకరిస్తుంది కాబట్టి అది చేయమన్నారు. ఆచార్య స్వాములు వారు అన్నారు, ప్రతివాది శరీరం కూడా ఏదో రోజున శ్రమం అయి తీరుతుంది. అంటే నా శరీరం ఇప్పుడే శ్రమం కింద ఎదురైంది. నీకు జ్ఞానం కావాలంటే ఏదో రోజున శరీరం శ్రమమై తీరుతుంది. అంటే నువ్వు ఆ శరీరాన్ని ఇప్పుడే కనుక శ్రమం కింద వదిలేస్తే నీ మనసుకి అంతర్దృష్టి కలుగుతుందా? నీ యొక్క సంసారం యొక్క కారణం, నీ పునర్జన్మ యొక్క కారణం, నీ నరకలోకానికి వెళ్ళటం కారణం, నీ దురలవాట్ల కారణం, నీ దురభ్యాసాల కారణం, నీ అసూయకి కారణం, నీ యొక్క ఇబ్బందులకి కారణం, నీ దుఃఖానికి కారణం, ఇవన్నీ కారణం బీజం ఎక్కడ ఉంది? అజ్ఞానంలో ఉంది. బీజం కనుక నశించకపోతే దోషం అయిపోతుంది. అదేవి నీ అజ్ఞానమే బీజం నీ లోపల నశించే వరకు భవిష్యత్తులో ఈ వృక్షాలు అయిపోయే అవకాశం ఉంది. ఇదంతా ఫారెస్ట్ కింద అయిపోతుంది, జాగ్రత్తలు ఆలోచించుకోమంటున్నారు. బీజం కనుక నశిస్తుంది మొలకత్తదు, బీజం కనుక నశించకపోతే మొలకది పెద్ద మహావృక్షం కింద వచ్చేసి అవకాశం ఉంది. మనం ఏం చేయాలంటే, మనకి ఏదైనా చెడ్డ గుణాలు ఉంటే ఈ చెడ్డ గుణాలు లేని వాళ్ళు కూడా సహవాసం చేయాలి. చూసి అప్పుడు అపోజిషన్ పార్టీ పెట్టాలి, అయితే మన చెడ్డ గుణాలు అన్నీ పోతారు. అది అంటే మనకు 30 మార్కులు వస్తున్నాయి అనుకోండి, మనం 60 మార్కులు వాడితో సహవాసం చేయాలి. అంతేకాని మనకంటే 90 డెబ్బైలకు 10 మార్కులతో వచ్చి వాడితో స్నేహం చేస్తే ఇంకా పాడైపోతాం. చైతన్య స్థాయిలో, వివేకం యొక్క స్థాయిలో, బుద్ధి యొక్క పరిమితిలో, మనకంటే చైతన్య స్థాయిలో బుద్ధి పరిమితిలో మనకంటే ఎక్కువగా ఎవరైతే ఉన్నారో వారితో కనుక స్నేహాలు చేస్తే మన బుద్ధి స్థాయి పెరుగుతుంది, బుద్ధి పరిమితి పెరుగుతుంది, కర్మరంగం విశాలమవుతుంది, మన దృష్టి విశాలమవుతుంది, అఖండంగా ఆలోచించగలం, అఖండంగా ఆలోచిస్తూనే అఖండమైన వస్తువులు మనం తెలుసుకోగలం. పాదమంటే మూలము, మూలతరానికి యొక్క మూలమే హృదయం, మూలతలంపు యొక్క మూలమే ఆత్మ, మూలతలంపు యొక్క మూలమే చైతన్యము, ఆ మూలతలంపు యొక్క మూలమే దైవం. ఈ నేననే ఈ మూలతలంపు అనే పుష్పాన్ని, ఈ మనస్సు అనే పుష్పాన్ని ఆ హృదయంలో, అంటే భగవంతుని పాదం అంటే హృదయం, ఆ హృదయంలో కనుక ఈ మనస్సును ముంచగలిగితే, ఆ హృదయంలో కనుక ఈ మనస్సును వంచగలిగితే ఈ జీవుడు కరిగిపోతాడు, దేవుడు ప్రత్యక్షం అవుతాడు. అన్ని ప్రేమల్లోకి గురువు ప్రేమ, ఈశ్వరుని ప్రేమ ఉత్తమమైనది. ఇంకేదంటే అందులో కల్మషం ఉండదు, పరిశుద్ధం కాదు, ఏం పుణ్యం ఉండదు. ఆ ప్రేమలో చాలా ఉదాత్తమైనటువంటి ప్రేమ, ఈశ్వరుని యొక్క ప్రేమ. మనుషుల ప్రేమ సవిత్రుల ప్రేమ లాంటిది అయితే, ఈశ్వరుని ప్రేమ, గురువు ప్రేమ సొంత తల్లి ప్రేమ లాంటిది. సొంత తల్లికి ఎంత ప్రేమ ఉంటుందో ఆ బిడ్డల మీద, గురువు యొక్క ప్రేమని, ఈశ్వరుని ప్రేమ అలా ఉంటుంది. అంతే ప్రేమమైన జీవితం గడిపిన వాడికి ఈ మనస్సు తొందరగా లైన్ అవుతుంది. ప్రవేశం అంటే దేవుని పాదమే. అంటే మీరందరూ పాదాలు ముట్టుకుంటున్నారు. సర్వసాంగం మనం పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు పాదాలు టచ్ చేస్తాం. అది ఉంటే గుర్తు మాత్రమే, నిజమైన పాదం మీ హృదయంలో ఉండండి. ఆ మూలాన్ని పట్టుదేమని ఇది గుర్తు కోసం మీరు పాదాలను టచ్ చేస్తారు. అంటే గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పాదాలను ఎందుకు టచ్ చేస్తారంటే మీరు అది గుర్తు కోసం. ఇదే సాంకేతికంగా భాషంగా అది గుర్తు మాత్రమే. కానీ నిజమైన పాదం, నిజమైన మూలం అది మన హృదయంలోనూ ఉంది. అంటే హృదయాన్ని పట్టుకోమని చదవడం కోసం బాహ్యమైనటువంటి పాదాలను టచ్ చేయటం. పాదమంటే మూలమని మట్టుకు మీరు మర్చిపోకండి. మనస్సు హృదయంలో ఎంతసేపు ఉండగలదు? అభ్యాసం చేస్తుంటే వైరాగ్యం ఉంటే ఎంతసేపు అయినా ఉండగలదని. వైరాగ్యం కూడా గొప్ప ఆస్తితో సమానం. ఆత్మజ్ఞానం సొంత జ్ఞానం. ఆత్మజ్ఞానం సొంతం, విషయ జ్ఞానం ఎరువు. ఎరువు ఎప్పుడు చేయడం ఎరువే. ఎక్కడి నుంచి ఒక వస్తువు తెచ్చుకున్నామనుకోండి, మళ్ళీ నాలుగు రోజుల తర్వాత వాడికి రిటర్న్ చేశారు కదా. సొంతానికి ఎరువుకి ఎంత తేడా ఉందో, ఆత్మజ్ఞానానికి విషయ జ్ఞానానికి ఎంత తేడా ఉంది. అంటే విషయ జ్ఞానం ఎప్పటికైనా మలుపు వచ్చేస్తున్నారు. అసలు ఈ శరీరంలోనే మనకు వయసు వచ్చేవాడికి విషయ జ్ఞానం మలుపు వచ్చేస్తుంది. ఎందుకంటే అదంతా మనం ఎక్వైర్ చేసిందే కానీ మనం సొంతం కాదు. మన ఆత్మజ్ఞానం, ఆత్మశాంతి మటుకు మన సొంతం. అటువంటి ఆత్మజ్ఞానం సంపాదించాలంటే ఇప్పుడు వాదారంభం వల్ల రాగదు. ఎలా వస్తుందంటే వాక్ని మనస్సులో లయం చేయాలి, మనస్సును బుద్ధిలో లయం చేయాలి. బుద్ధికి సాక్షిగా ఉన్నటువంటి హృదయంలో, ఆత్మలో, ఈశ్వరుల్లో బుద్ధిని తీసుకెళ్లి లయం చేస్తే అప్పుడు మీరు ఆత్మశాంతి, ఆత్మ ఆనందం, హృదయానందం మీ చేతి కలుగుతుంది. మీరు ఏదైనా బజార్లో వస్తువులు కొనుక్కోవాలంటే మీ ధనం చేతిలో ధనం ఎలా ఉండాలి, అలాగే ఆత్మజ్ఞానం సంపాదించడానికి వైరాగ్యమైన సంపద కూడా అవసరం. అంటే ఇక్కడ ఏం చెబుతున్నారంటే ప్రాక్టీస్ చేయాలి. మీరు కంగారు పడకూడదు, వస్తుందా రాదా అని కంగారు పడకూడదు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే, అభ్యాసం చేస్తే ఆ ఈశ్వరుడు నామాన్ని మీరు, ఆ ఈశ్వరుడు నామాన్ని నోట్లో కాపురం పెట్టుకుంటే మీరు, మీ శరీరం మీ ఇంట్లో ఎలా కాపురం ఉంటుందో భగవంతుడి యొక్క పేరు మీ నోట్లో కాపురం ఉంటాంటే మీలో ఏమో దోషాలమ్మా అని హరించిపోతాడు. హరించి అంటే హరించేవాడని. దేన్ని హరిస్తాడు? మీలో ఏమో లోపాలుంటే, పాపాలుంటే ఆ భగవంతుడి నామాన్ని నిరంతరం చేసుకుంటాంటే భగవద్నుభవం పొందటానికి ఏ విషయాలైతే అడ్డుగా వస్తున్నాయో వాటిని హరిస్తాడు. యజ్ఞంలో జపయజ్ఞం లేదని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. అనేక యజ్ఞాలు ఉన్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే జపయజ్ఞానికి పైసా ఖర్చు ఉండదు. ఖర్చు లేదు కాబట్టి మనకు అది లోకుగా ఉంది. భగవంతుడు చెప్పిన మాటని సందేహించకూడదు. సందేహించేవాడి నోట్లో దుమ్ము పడుతుంది. అది సందేహించకపోతే సొమ్ము, సందేహిస్తే దుమ్ము. మనస్సు పూర్తిగా కరగాలంటే, మనస్సు పూర్తిగా నాశనం అవ్వాలంటే తన మూలమైనటువంటి హృదయంలో అది ఎక్కువ డ్యూరేషన్, ఎక్కువ టైం ఉండగలగాలి. ఇది 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, ఎక్కువసేపు ఉండగలగాలి. ఆ ఉండటం కూడా ఎలా ఉండాలంటే మనం చుట్టాలు ఇంచుకోవడం ఉంటాం. మనం చుట్టాలు ఇంచుకోవడం ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్గా ఉంటాం. అంటే న్యాచురల్గా ఉండం, నార్మల్గా ఉండం. అలా కాకుండా మీరు చుట్టాలు ఇంటికాడు ఉంటున్నారు ఎలా ఉంటున్నారో అలా కాకుండా మీ సొంత ఇంటి కూడా మీరు ఉన్నప్పుడు ఎలా ఉంటున్నారో అంత నార్మల్గా మీ మనస్సు కనుకూడదు. నేను ఉంటే లయ ఉంటుంది. కానీ ఆర్టిఫిషియల్గా ఉంటే ఒగ్గబెట్టుకుని ఉంటుంది. ఒగ్గబెట్టుకుని ఎంతకాలం ఉంటాం? హోటల్ లెక్క పెట్టుకుని, రోజులు లెక్క పెట్టుకుని ఎంచేది కూర్చుంటాం? మీ ఇంటికాడు మీరు ఉన్నప్పుడు 5 రోజులకి మా ఇంటికాడు ఉంటున్నాను అనుకుంటారా? అనుకో, మీ చుట్టాలు ఇంటికి వెళ్తారా అనుకుంటారా? 5 రోజుల నుంచి ఉంటున్నారని. అదేవిధంగా ఈ కౌంటింగ్ తో సంబంధం లేకుండా మీ మనస్సు కనుక మీ హృదయంలో ఉంటే మీకు తెలియకుండా 7 రోజులు కరిగిపోతుంది. నిజమైన ప్రార్థన ఏంటంటే ఈ పెనుమలతోటి, 4 తోటి చేసేది నిజమైన ప్రార్థన కాదు. మీ మనస్సు హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే అది నిజమైన అభ్యాసం, అది నిజమైన వైరాగ్యం, అది నిజమైన ట్రూ ప్రేయర్, అది నిజమైనటువంటి ఈ ప్రార్థన. ఇంకోటి మీరు ఇంటికాడు ఉండి ఎప్పుడు చేయలేక పూర్వం కూడా మనసు నిలబెట్టలేకపోతున్నారు అనుకోండి, అనుకోండి మాట వాడు శాంతి కాదు మీరు చేయలేకపోతున్నారు అనుకోండి, మీ ఊళ్ళో ఎవరైనా సత్పురుషులు ఉంటే, మీ ఊళ్ళో ఎవరైనా సంస్కారవంతులు ఉంటే, మీ ఊళ్ళో ఎవరైనా సహృదయమైన వాడు ఉంటే, దుర్బుద్ధి లేకుండా మీ ఊళ్ళో ఎవరైనా సద్బుద్ధి ఉన్న వాళ్ళు ఉంటే, జీవభావం తక్కువగా ఉండి ఆత్మభావం ఎక్కువగా ఉన్న వాళ్ళు మీ గ్రామంలో ఎవరైనా ఉంటే, వారితో కనుక సహవాసం చేసిన నేను తెలియకుండా మీ మనసు హృదయంగా తెలియపోతుంది. ఏదైనా దుష్టజంతువు అక్కడ ఉన్నప్పుడు నువ్వు ఎలా ఎలా ఆ ఇంట్లో పది పాములు ఉన్నాయంటే మనం అక్కడ కాపురం చేస్తామండి, కాపురం చేయం అది అక్కడ ఎంత దూరంగా ఉంటానికి ప్రయత్నం చేస్తాం, అదే నీ అహంభావానికి అంత దూరంగా ఉంటానికి నువ్వు ప్రయత్నం చేయి. దాన్ని నువ్వు ఆదరించకపోతే, దాన్ని ఆశ్రయించకపోతే, అది ఎటు దంతే ఉంటే నువ్వు దంతేయకుండా దాని ప్రేరణ నువ్వు పట్టించుకోకుండా ఉంటే, దానికి ఫుడ్ సప్లై నువ్వు కట్ చేస్తే దానంతా అది రాలిపోతుంది. అది వ్యక్తి భావన అంటే అహంభావన ఏం చేస్తుందంటే వ్యక్తి భావన పెంచుతుంది, జీవభావన పెంచుతుంది, ప్రకృతి భావన పెంచుతుంది. ఆత్మభావన ఏం చేస్తుందంటే ఆత్మవైపు తీసుకెళ్తుంది. జీవభావన ఏం చేస్తుందంటే అహంకారాన్ని పెంచుతూ ఉంటుంది. అంటే మనం ఏ రోజు కారదు, సాయంత్రం ఎక్కడ చూసుకున్న వాళ్ళంది, వాళ్ళ లాభం ఏంటి నష్టం ఏంటి అని ఎలా బేరీ చేసుకుంటారు. పెద్ద పెద్ద కాలంలో కూడా ఈ రోజున ఎంతవరకు లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది ఆ రోజు ఏ రోజు కాదు ఎక్కడ తెలియచేసుకుంటూ ఉంటారు సాయంత్రం. అలాగే సాయంత్రం పడుతున్నప్పుడు ఇలా మనకి జీవభావన ఎప్పుడు వచ్చింది, ఆత్మభావన ఎప్పుడు వచ్చింది, జీవభావన ఏమైనా ఈ రోజున తగ్గించుకున్నాం, ఈ రోజున మనకేమైనా ఆత్మభావన పెరిగిందే అని ఆ అకౌంట్ మీరు జాగ్రత్తగా చూసుకుంటా అంటే, ఆత్మభావన కనుక పెరుగుతా అంటే మీకు ఆత్మ తన స్వరూపాన్ని ఇస్తుంది, జీవభావన కనుక పెరుగుతా అంటే అహంకారం చుట్టూ మీరు తిరగవలసిందే, లేదా ఎన్నో శవాలను మనం వయవలసిందే. వ్యక్తి భావన నశించే వరకు మనకు శవదృష్టి విడిచిపెట్టదు, ఆత్మభావన పెరుగుతా అంటే మనకి శవదృష్టి వస్తుంది. అంటే శివ సాక్షాత్కారం అయ్యే వరకు మనం శవాన్ని మోస్తూ ఉండాలి. మాకేం విశ్రాంతి ఉంటాం లేదండి, శాంతి ఉంటాం లేదండి, సుఖం ఉంటా లేదండి అని ఇలాగా అంటూ ఉంటారు. ఈ విధంగా మీకు శాంతి ఉండాలంటే, విశ్రాంతి ఉండాలంటే, సుఖంగా ఉంటారంటే, ఆ సుఖం ఎక్కడుందో, శాంతి ఎక్కడుందో, విశ్రాంతి ఎక్కడుందో అక్కడ వెళ్ళిపోండి. అక్కడ వెళ్ళిపోతే మీకు అక్కడ ఉండే సుఖం ఏంటంటే ఆభవ సుఖం, పూర్ణ సుఖం, చిత్తు సుఖం. ఆ రోజుల్లో ఉన్న సుఖం ఏంటంటే ఎంత మీరు అనుభవించినా అది అభివృద్ధి అవుతుంది కానీ త్వరగా. మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయనుకోండి, అది ఖర్చు పెట్టేస్తుంటే పెరిగిపోతూ ఉంటుంది. హృదయంలో ఉన్న సుఖం అలా కాదు, మీరు అనుభవించి కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎన్ని సంవత్సరాలు పెరుగుడి అది అనుభవిస్తున్నప్పటికీ ఏ రోజు కాదు, అది ఏ గంట కాదంట, ఏ నిమిషాన్ని కాని విషయం, ఏ క్షణానికి ఆ క్షణం, ఇది కొత్తగానే ఈ శాంతి మనం అనుభవిస్తున్నాం అనిపిస్తుంది. అంత ప్రశంసగా ఉంటుంది దాని మాదిరి అటువంటి అది విసుగు రాదు. మనస్సు హృదయంలో కనుక ఉంచితే అది ఊరుకవదు, అది బాడి తీసుకురాదు. బాహ్య మార్గాన్ని తెలిపితే బాడి తీసుకుని వస్తుంది. అది హృదయంలో కనుక ఉంటే, భగవంతుని దగ్గర ఉంటే అది స్వచ్ఛంగా ఉంటుంది, బాడి చేసుకుని రాదు. అంతేకాకుండా మీ మనస్సు హృదయంలో ఉన్నప్పుడు దానికి ఆహారం సప్లై కట్ అయిపోతుంది. ఈ బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మనస్సు హృదయంలో ఉన్నప్పుడు, మనస్సు భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు దానికి వెళ్ళే ఆహారం సప్లై కట్ అయిపోతుంది. ఆహారం ఎప్పుడైతే దానికి కట్ అయిపోయిందో పాత వర్షాలన్నీ పోతా ఉంటాయి, కొత్త వర్షం దానికి రావు. ఇది మీ బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హృదయంలో మనస్సు ఉన్నప్పుడు తుడి సప్లై కట్ అయిపోతుంది, శిరస్సులో మనస్సు ఉన్నప్పుడు తుడి సప్లై ఎక్కువైపోతూ ఉంటుంది. దానికి మీలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకో, మీలో ఏమైనా బలహీనతలు ఉన్నాయనుకోండి, మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచటం వల్ల ఆ బలహీనతలు నెమ్మదిగా కరిగిపోతాయి, ఆ నెమ్మదిగా కరిగిపోతాయి. మీకు ఎప్పుడైనా ఎప్పుడీ ఈ మాటలు శ్రద్ధగా వినటం వల్ల ఇంటికాడ ధ్యానం చేసుకునేటప్పుడు, ఇంటికాడ ఏ భగవద్గీత చదువుకుంటున్నప్పుడు, పెద్దలతో సహవాసం చేసినప్పుడు ఎంత శాంతిగా ఉంది, ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత సుఖంగా ఉన్నాం. బహుశా మన జీవితం ఇటువంటి ఆనందం ఎప్పుడు ఆనందించలేదని అని అనిపిస్తుంది ఎప్పుడో నేను అవ్వండి. కానీ శాంతి ఎక్కువసేపు పెరమైనట్టుగా నిలబడదు. జన్మాంతరంలో ఇచ్చినటువంటి మీ వాసన ఏం చేస్తుందంటే దాన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. అది జ్ఞాపకం పెట్టుకోండి, దాన్ని ఏమి డిస్టర్బ్ చేసేస్తుంది. అది డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన శాంతి చెదిరిపోతూ ఉంటుంది. అంటే మీరు ఎప్పుడు అప్పుడు శాంతి కలుగుతుంది, అప్పుడు సుఖం కలుగుతుంది, అప్పుడు ఆనందం కలుగుతుంది, కానీ పర్మనెంట్ గా మటుకు ఉండదు. జన్మాంతరం నుంచి మీకు వస్తున్నటువంటి వాసన కనుక పూర్తిగా, వాసన పూర్తిగా వేరుతో సహా నశిస్తే అప్పుడు మీరు పొందిన శాంతి పర్మనెంట్ అవుతుంది. కానీ ఆ వాసన పూర్తిగా నశించకపోతే మీరు వచ్చినటువంటి సుఖం టెంపరీ కానీ పెరగనంట. మనకు ఎప్పుడైనా మంచి వాళ్ళతో సహవాసం చేసినప్పుడు, అగ్రంధాలు చదివినప్పుడు, ఎప్పుడైనా మనసుకు సత్వగం వస్తుంది, ఆ సాత్విక బుద్ధి మనకు కలిగినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత శాంతిగా ఉన్నాం, ఎంత ఎంత సుఖంగా ఉందో అని అనిపిస్తుంది. మళ్ళీ 10 నిమిషాలకో అరగంటకో గంటకో 2 గంటలకు ఆ సుఖం చెబుడిపోతుంది. అసలు లోపల వాసన దాన్ని సుఖంగా ఉండనివ్వదు. ఆ వాసన కనుక నశిస్తే, ఆ టెండెన్సీ, ఆ సంస్కారం కనుక వేరుతో సహా నశిస్తే మనకు ఏ సుఖమైతే అందిందో ఆ స్వరూప సుఖం మనకు పర్మనెంట్ అవుతుంది. ఏదైనా రోడ్డు మీద దుమ్ము అంటుకుందనుకోండి, లేకపోతే మనకి ఏదైనా కాళ్ళకి ఏదైనా ప్యాడ అంటుకుందనుకోండి, నడిచి వచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ప్యాడ మనం బాగా అంటుకుంది అనుకుంటాం, అలా అంటుకోం, ముందుకు వచ్చేస్తాం. లేదా సున్నిపిండితో, లేకపోతే ఏదో సబ్బు పెట్టి శుభ్రంగా ప్యాడ అంటుకుని కాళ్ళని ఏం చేస్తాం? బాగా పోయిన చేస్తాం. కానీ కాళ్ళు నడిపేసుకోం. మీ సత్పురుషుడు సహవాసం వల్ల, సద్గ్రంథ పఠనం వల్ల, దేవుణ్ణి జపించటం వల్ల, దేవుణ్ణి చింతించటం వల్ల భగవంతుని చింతిస్తాడే అనే కొరత మన దగ్గర పడుతుంది. అంటే ప్యాడలు ఏ విధంగా అయితే నీళ్ళతో కలిగేస్తాము, అలా మీలో ఏదైనా చెడు వాసన ఉంటే అది చెడు వాసన ఎలా వచ్చేసింది మనం చచ్చిపోదాం అలా అనుకోకూడదు. ఆ చెడు వాసన పోగొట్టుకోవడానికి, ఆ బ్యాడ్ ఫ్యాక్ట్, ఆ గ్రీన్ ఫ్యాక్ట్ అది పోగొట్టుకోవడానికి భగవంతుని ధ్యానం చేసి, భగవంతుని చింతించి, ఆ వాసన మీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనత లేని మనుషుల్ని, ఆ సత్పురుషుల్ని, సహృదైన వాళ్ళని, సమృద్ధి ఉన్న వాళ్ళని ఆశ్రయించి ఆ వాసనని, ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవడానికి ఏడుస్తూ కూర్చోకూడదు. మీరు ఏదైనా పొరపాటు చేశారనుకోండి, పొరపాటు చేశాము పొరపాటు చేశాము అనుకోకూడదు. ఆత్మకు పొరపాటు లేదు. పొరపాటు అనేది మనసుకు సంబంధించింది, దేహానికి సంబంధించింది, దేహభావానికి సంబంధించింది. ఆత్మలో పొరపాటు లేదు. ఇంకా పొరపాటు ఎక్కడుంది? దేహానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది, అహంభావానికి సంబంధించింది. అది మీకు మధ్యలో వచ్చింది కాబట్టి మీరు సాధన చేస్తే మధ్యలో పోతుంది. భగవంతుడు చెప్పిన ప్రతి వాక్యం కూడా యథార్థమే. పురుషాపతో సహా, కామాతో సహా, శనికోవడంతో సహా ప్రతి వాక్యం అర్థవంతంగా ఉంటుంది. ఒక సత్పురుషుడే అబద్ధాలు చెప్పడు, అటువంటి భగవంతుడు అబద్ధాలని చెప్తాడు, అసత్యం అని చెప్పడు. భగవంతుడికి మరొక పేరు సౌందర్యం, భగవంతుడు మరొక పేరు సత్యం, శాంతి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, అటువంటి వాడు అసత్యం చెప్తాడని మనం అనుకోకూడదు. అయితే ఆ భగవంతుడు చెప్పిన మాట ఎందుకు మన గౌరవం ఎందుకు ఉండటం లేదంటే మనకు యోగ్యత లేదు, మనకు అర్హత లేదు. అంటే భగవంతుడు చెప్పే మాటలు చాలా సూక్ష్మంగా ఉంటాయి, గురువు చెప్పే మాటలు చాలా సూక్ష్మంగా ఉంటాయి. స్థూల బుద్ధి ఉన్న వాడికి ఆ మాట అర్థం కాదు. అంటే భగవంతుడు ఏ సూక్ష్మ బుద్ధితో ఆ మాట చెప్పాడు, అటువంటి సూక్ష్మ బుద్ధిని మనం సంపాదిస్తే ఆ మాట యొక్క విలువ తెలుస్తుంది. ఈ మధ్యన ఒక పెద్ద మనిషి అన్నాడు, విలువ లేని మనిషికి విలువ గలవాడు ఏం అర్థం అవుతాడని. ఒకవేళ ఈశ్వరుడు వచ్చి మీ పక్కన కూర్చున్నా ఆ గ్రహించే శక్తి మీకు లేనప్పుడు మీకు అర్థం కాదు. అంటే మీకు స్థూల బుద్ధి ఉండటం, ఈశ్వరు యొక్క మాట విలువ మనకు తెలియదు. సూక్ష్మ బుద్ధి సంపాదించాలి. ఆ సూక్ష్మ బుద్ధి కావాలంటే మనకు మాలిన్యాన్ని తొలగించుకోవాలి. మన మనసుకు పట్టినటువంటి మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ పుస్తకం ఉందనుకోండి, నేను పుస్తకం చేతితో వదిలేశాను అనుకోండి, అది ఎక్కడ, అది పైకి వెళ్ళదు, ఎక్కడ పడుతుంది? కింద పడిపోతుంది. ఏం చేత కింద పడుతుంది? భూమికి ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి ఒక వస్తువు నేను కిందకు వదిలేస్తే అది భూమి మీద పడిపోతుంది. అలాగే మీ మనసులో ఉన్న దోషాలు ఎప్పుడైతే పోయో, దోషాలు మీ మనసులో ఉన్న బలహీనతలు, మీ మనసులో ఉన్న దోషాలు, మీ మనసులో ఉన్న పాపాలు, మీ మనసులో ఉన్న రుగ్మతలు ఎప్పుడైతే మనసును విడిచిపెట్టేసిందో, అప్పుడు ఏం చేస్తుంది? హృదయానికి కూడా ఆకర్షణ శక్తి ఉంది. అది మనసు గంతు వేసుకుంటూ, మనస్సు గంతు వేసుకుంటూ దానంతో అదే మీ ప్రయత్నం తక్కువైనప్పటికీ ఉరక వేసుకుంటూ, గంతు వేసుకుంటూ దానంతో అదే గబగబా హృదయాకారం చెందుతుంది, దానంతో అదే హృదయంలో పడిపోతుంది మీ ప్రయత్నం తక్కువైనప్పటికీ. అయి అంటే హృదయంలో మనం ఎందుకు మనసు ఉండటం లేదంటే మన దోషాలు ఏం చేస్తున్నాయంటే, మీకు ఎవరు హృదయం కావాల్సి వచ్చిందే, మనం ఏ పేటానికి వెళ్ళిపోతున్నారా అని ఏం చేస్తున్నంటే, హృదయంలో ఉన్న మనసును తీసుకొచ్చి బలవంతాన్ని అలవాటు ఏం చేస్తున్నంటే, ఆ హృదయంలో ఉన్న మనసును అలవాటు బయటికి లాక్కొచ్చేస్తుంది. ఇప్పుడు మీకు సినిమాకి వెళ్ళాలనుకోండి, సాయంత్రం 7 ఇంటికి సినిమా అనుకోండి, మీరు 6 ఇంటికి ధ్యానంలో కూర్చున్నారనుకోండి, మీ ధ్యానం తర్వాత చెప్పి కానీ మీ సినిమా చేసి అలవాటును చూశారు, అలవాటు ఏం చేస్తుంది? హృదయంలో ఉన్న మనసును తీసుకొచ్చి శిరస్సులోకి తీసుకొచ్చేస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? మీరు ఆ చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న సంస్కారాలు, చిన్న చిన్న వాసనలు కూడా పెద్దగా కనిపిస్తాయి మనసు శిరస్సులోకి వచ్చేటప్పటికి. అంటే మనసు శిరస్సులో ఉన్నప్పుడు వాసన పెరుగుతుంది, మనసు హృదయంలో ఉన్నప్పుడు వాసన పోషిస్తుంది. ఇప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అంటే మనసు ఎప్పుడైతే పరిశుద్ధం అవుతుందో,
మనసు ఎప్పుడైతే సూక్ష్మం అవుతుందో, మనసుకి ఎప్పుడైతే ఏకాగ్రత వస్తుందో, మనసుకి ఎప్పుడైతే పవిత్రత వస్తుందో, మనసుకి ఎప్పుడైతే ప్రవీణత వస్తుందో, దానం కదా అదే. మీరు చేసినట్టు కొంతమంది తక్కువ పెట్టుబడితో ఎక్కువగా మాట్లాడు చూడండి. అలాగే దానంతరదే పరుగులు పెడుతూ ఉరుకులు వేసుకుంటూ దానంతరదే మొదలు పెట్టుకుంటూ నది సముద్రంలో అయిందని మనకి ఏదైనా కోరిక వచ్చింది అనుకోండి దేహమే కారణం. మనకి ఏదైనా వాంఛ వచ్చింది అనుకోండి దేహమే కారణం. మనకి ఏదైనా గౌరవం సంపాదించాలని ఇటువంటి భావాలు వచ్చాయి అనుకోండి ఆ దేహమే కారణం. ఎన్నిటికీ దేహమే కారణం, ఈ శవమే కారణం. మీ మనసు శిరస్సులో వచ్చినప్పుడు దేహబుద్ధి పెంచేస్తుంది, మనసు హృదయంలోకి వెళ్ళినప్పుడు దేహబుద్ధి తగ్గిపోతుంది. దేహబుద్ధి తగ్గిపోతామంటే మీకు వ్యక్తి భావం తగ్గుతుంది. వ్యక్తి భావం తగ్గిపోయింది అనుకోండి ఆ ఇండివిజువల్ ఐ, ఇండివిజువల్ సెల్ఫ్, ఆ ఫాల్స్ ఐ మీకు తగ్గిపోతుంటే మీరు యూనివర్సల్ సెల్ఫ్ వస్తుంది, మీ యూనివర్సల్ ట్రూత్ మీరు అందుకుంటారు. అంటే మీరు విశ్వమానవులు అయిపోతారు. ఒక మొరమలకే పరిమితం అంటారు, మీరు విశ్వమానవులు అవుతారు. మీరు ఏ ఇంట్లో కాపురం చేస్తున్నారు, ఈ ఇల్లు నాదనే భావన మీకు ఎలా ఉండదు, ఈ సృష్టి అంతా నాదైనటువంటి అఖండమైన భావన ఇచ్చేస్తుంది. ఎప్పుడు మీ మనసు హృదయాకారం చెందినప్పుడు ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళినా మనంటికే వెళుతున్నాం అనిపిస్తుంది. ఏ గ్రామం వెళ్ళినా మన గ్రామానికే వెళుతున్నాం అనిపిస్తుంది. ఏ దేశం వెళ్ళినా మన దేశమే వెళుతున్నాం అనిపిస్తుంది. మీరు కేవలం ఇండియాకే సిటిజన్స్ కాదు, ఎప్పుడైతే మీకు జ్ఞానం వచ్చినప్పుడు యూనివర్సల్ సిటిజన్స్ అయిపోతారు. ఈ ప్రపంచం అంతా మనదే అనిపిస్తుంది. ఏ దేశంలో ఈ దేశం నాదే అనిపిస్తుంది. మీ ఇంట్లో మీరు ఎలా ఉంటున్నారో ఏ దేశం వెళ్ళినా అలాగ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇది పరాయి దేశం కానీ ఇది పరాయి ఇల్లు కానీ అనిపించదు. ఎప్పుడు మీకు సత్వగుణం పెరిగినప్పుడు, ఆ జ్ఞానాన్ని సంపాదించిన ప్రకాశం మీకు కలిగినప్పుడు. నేను ధ్యానం చేస్తున్నాను, జపం చేస్తున్నాను, ఆ 5 నిమిషాలు కాస్త బాగానే ఉంటుంది. మళ్ళీ ఆ జపం చేసి ఆ పూసినప్పుడు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ దేహము నేనే, ఈ దేహము నాదనే బుద్ధి నాకు వచ్చేస్తాను వెంటనే అని ఎవరో భక్తులు అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు అలా తొందరపడక్కర్లేదు, నువ్వు జపం దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు నీకు దేహబుద్ధి రావచ్చు, కానీ నువ్వు అభ్యాసం చేస్తాంటే, ప్రాక్టీస్ చేస్తాంటే. అంటే ఇప్పుడు డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాడు, లాయర్ ఏ విధంగా అయితే లాని ప్రాక్టీస్ చేస్తాడు, అలాగే నువ్వు ఆత్మభావాన్ని పెంచుకుంటే, అలాగే ఆత్మ ధ్యాస పెంచుకుంటే, ఆత్మ దృష్టి కనుక పెంచుకుంటే, నీకు అలా ప్రాక్టీస్ చేస్తుంటే నీకు ఆత్మభావం తెలియదండి, దేహభావం తగ్గిపోతుంది. బయటకు వచ్చినప్పుడు నువ్వు పూజ దగ్గరండి, బయటకు వచ్చినప్పటికీ ప్రాక్టీస్ విడిచిపెట్టకం. నీ కాళ్ళు చేసి పనులు కాళ్ళు చేస్తాయి, చేతులు చేసే పనులు చేతులు చేస్తాయి, కానీ లోపల మటుకు భావన మటుకి అహంభావం తగ్గించుకో, ఆత్మభావం పెంచుకో. పూజ దగ్గరండి బయటకు వచ్చినంత మాత్రమే దేవుడు కన్నాడు పడకం. ఇప్పుడు ఆత్మభావాన్ని ప్రాక్టీస్ చేయి. ఆత్మభావాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే శరీరానికి దేహభావం కూడా తగ్గిపోతుంది. దేహభావాన్ని పెంచుకుంటుంటే, జీవభావాన్ని పెంచుకుంటుంటే దేహం నాదనే బుద్ధి పెరుగుతుంది. ఆత్మభావం ఎప్పుడైతే పెరుగుతుందో, ఆత్మభావం యొక్క లోతు ఎప్పుడైతే పెరిగిందో, ఇప్పుడు దేహంతో ఏ విధంగా నువ్వు తాదాత్మ్యం పొందుతున్నావో, ఈ దేహము నాదనే భావన ఇప్పుడు నీకు ఎలా ఉందో, ఆత్మభావన పెరగ్గా పెరగ్గా నీకు ఆత్మతోటి తాదాత్మ్యం వస్తుంది, చైతన్యంతోటి తాదాత్మ్యం వస్తుంది, బ్రహ్మతోటి తాదాత్మ్యం వస్తుంది. ఆ బ్రహ్మతోటి నీకు తాదాత్మ్యం వచ్చేదో శరీరం ఉందా ఒకటి ఊడిపోయినా ఒకటి, అప్పుడు శరీరంతో నీకు పని ఉండదు. జ్ఞానికి దేహంతో పని ఉండదు, ఉంచకూడదు వాంఛలేదు. ఇది అర్థమవుతుంది. ఇప్పుడు నాకు ఏదైనా వాంఛలేదనుకో నీకు శరీరంతో పని ఉండదు. అప్పుడు శరీరం ఉన్నా ఒకటి అనిపిస్తుంది, శరీరం పోయినా ఒకటి అనిపిస్తుంది. రోజు సినిమాలు చూసి అలవాటు ఉందనుకోండి మనకి, అదే శరీరం లేకపోతే ఎలాగా, శరీరం లేకపోతే కళ్ళు ఉండవు, శరీరం ఉంటే కళ్ళు ఉంటాయి, ఆ సినిమా చూడవచ్చు. మీకు అర్థమవుతుంది. మీకు బాగా దారిలు తినాలి ఉందనుకోండి, శరీరం లేకపోతే దారిలు ఎలా తింటారు, ఈ శరీరం ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. టీవీ చూడాలి రోజు, మీ శరీరం లేకపోతే టీవీలు ఎలా చూస్తారు, శరీరం ఉంటే టీవీకి చూడవచ్చు. మీకు అర్థమవుతుంది. ఇంటికి మీరు చెప్పేది ఏంటంటే, మీకు ఏ రకమైన కోరిక, ఏ రకమైన వాంఛలేనప్పుడు దేహంతో పని ఉండదు మీకు. అప్పుడు దేహం ఉన్నా ఏమనిపించదు, పోయినా ఏమనిపించదు. అంటే దేహంతో మీకు ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రాధాత్యం ఉందో, ఆత్మతో మీకు అలా ప్రాధాత్యం వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఇంకా పుట్టుకతోటి చావుతోటి సంబంధం లేదు. ఇంటికి సంబంధం లేదు, అంటే దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు. ఆత్మకు పుట్టుక లేదు, ఆత్మకు చావు లేదు. కాబట్టి ఆత్మతో ఎప్పుడైతే ప్రాధాత్యం వచ్చిందో, మీరు పుట్టుక లేని స్థితికి, చావు లేని స్థితికి, అమృత స్థితికి ఎదిగి ఉండిపోతారు. ఇప్పుడు మనకేముంది, దేహభావం ఉంది. అంటే దేహంతో నేను తాదాత్మ్యం పొందుతున్నాను. ఆత్మానుభవం కలిగిన వాడికి, ఆనందానుభవం కలిగిన వాడికి, వాడికి లోపలంటే ఆ మరణం లేని వస్తువుతోడు తాదాత్మ్యం వస్తుంది. ఆ మరణం లేని వస్తువుతోడు తాదాత్మ్యం వచ్చినప్పుడు బాగా అర్థం చేసుకున్నాం, మరణం లేని వస్తువుకి మటుకు తలంపులు లేవు, మనసుకు తలంపులు ఉన్నాయి. మరణం లేని వస్తువుని పొందిన వాడి శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకోడు. ఎంచుకుంటే ఆ వస్తువు తలంపు లేదు కాబట్టి. చనిపోయిన ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు. ఎవరు చనిపోతున్నారు? దేవుని చనిపోతాను. ఆ నేను అనేది ఏదైతే నేను నేను అనుకుంటున్నాడో ఆ నేనికి దేవునితో తదాక్యం ఉంది కాబట్టి దేవుని పోయినప్పుడు నేను పోతున్నాను అనుకుంటాడు. ఆ ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి. చనిపోయింది దేవుడు, కానీ నేను చనిపోతున్నానని ఎవరు అనుకుంటున్నారు? మనస్సు అనుకుంటాను. అంటే తలంపులు ఎక్కడ ఉన్నాయి? మనస్సులు ఉన్నాయి, తలంపులు చైతన్యంలో లేవు. అంటే మనస్సుకి తలంపులు ఉన్నాయి కాబట్టి ఆ దేవుడు చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని తలంపు వస్తుంది దానికి. అయ్యి అది కూడా తలంపే, అది కూడా ఎలా అనుకుంటాడు? ఇక చనిపోతున్న మనిషి ఒక మనిషి చనిపోతుంటే ఆ చనిపోవడం నీకు నిజం కాదు, అది కూడా తలంపే. పుట్టడం కూడా ఒక తలంపే, కామన్ ఒక తలంపు, కోపం కూడా ఒక తలంపు. ఈ లోకం అంటే తలంపులు మయం అసలు వస్తుంది. ఆ ఫైనల్ ట్రూత్కి, ఆ అల్టిమేట్ ట్రూత్కి, ఆ పరమ సత్యానికి, ఆ చివరి సత్యానికి, అంతిమ సత్యాన్ని మనకి తలంపు ఉండదు. అంటే మీరు మరణించే లోపల మీ దేహం మీ శరీరం శ్రమ అయ్యే రోజుని కనుక మీ ఆరోగ్యమైన మీకు చైతన్యంతో కనుక తాదాత్మ్యం వస్తే నేను చనిపోతున్నానని మీరు అనుకోరు. మీ చేత చైతన్యానికి తలంపు లేదు, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, దానికి తలంపు లేదు. మరి తలంపులని ఎవరికి? మీ మనసుకి తలంపులు. ఈ తలంపులని ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఈ తలంపులన్నీ వస్తున్నాయి, ఈ నేనెవడు? నేను నేను అని మనం అంటున్నాం, అది కూడా తలంపే, అది కూడా నిజం కాదు. నేను నేను అని అంటున్నాం, అది కూడా తలంపే, కానీ ఆ తలంపు మూల తలంపు. మనం అర్థం చేసుకోండి, ఇప్పుడు నేను అనేది కూడా తలంపే. అంతేత రాత్రి మనం నిద్రపోతున్నప్పుడు అన్ని తలంపులు అణిగిపోయినప్పుడు ఈ తలంపు కూడా అణిగిపోతాను, నేనైనా తలంపు. ఈ తలంపు కాకపోతే అక్కడ కూడా అనగదు. ఇప్పుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుని స్పెసిఫిక్గా మీరు అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ ఎ ప్యూర్ సైన్స్. మీరు నమ్మకాల మీద, విశ్వాసాల మీద, మూర్ఖత్వాల మీద, మూఢ ఆచారాల మీద మీరు ఆధారపడి ఉండక్కర్లేదు. భగవాన్ ఏమంటున్నారంటే మీరు వాసన నశించే వరకు దాన్ని తొలగించుకోవడానికి మీరు ప్రయత్నం చేయాల్సిందే. ఇప్పుడు ఎఫెక్ట్ ఇమ్మీడియట్ ప్రయత్నం అవసరం. మీరు వాసన తెలుస్తుంది, దానివల్ల వచ్చే ప్రమాదం తెలుస్తుంది, దానివల్ల వచ్చే ఇబ్బందిని తెలుస్తుంది, అహంకారం తీసుకొచ్చే అశాంతి మీకు తెలుస్తున్నప్పుడు, మీకు ఆ గుర్తింపు ఉన్నప్పుడు, మీకు ఏ విధంగా అయితే రోగం ఉంటే ఆ రోగాన్ని తొలగించుకోవడానికి ఎలా ప్రయత్నం చేస్తావు, అలాగే అహంభావం తొలగించుకోవడానికి మీ చచ్చే వరకు, మీ శరీరం సేవ అయ్యే వరకు ఎంతో కొంత ప్రయత్నం, టు ది బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ, మీ సమర్థతను బట్టి, మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేస్తూనే ఉండవలసిందే. మనం చూడండి, ఏదైనా రోగం వచ్చినప్పుడు హోమియోపతో, ఆయుర్వేదము, లేకపోతే అడ్డోపతి, ఏదో ఒకటి వాడుతూ ఉంటాం. ఎవరే చేస్తే ఏదో వాడుతూ ఉంటాం. ఇంకా తన రోగం తెలుస్తుందని తొలగించుకోవడానికి కొండకు మసిలి, ఆ కొండకు మసిలినప్పుడు ఎంతసేపు త్వం ఉంటారంటే నేనేం చేస్తానో ఆ మసిలి పోయే వరకు త్వంగలేసింది. అదేవిధంగా నీ వాసన ఎంచి ఎప్పుడు పోతుందంటే అమావాస్యకు పోతున్నా, పౌర్ణానికి పోతున్నా, ఎవరు కాదు, ఆ వాసన నశించే వరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. స్వప్రయత్నం, కల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. స్వప్రయత్నం, కల పరిపక్వం, ఈశ్వర కటాక్షం. నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేస్తుండాలి, కాలం కలిసి రావాలి. ఆ దైవానుగ్రహం వచ్చినప్పుడు ఆ వాసన వేరుతో సహా, ఆ వాసన దేవుడితో సహా నశిస్తుంది. ఆ మూలం నశించాలి. దేవుడు నశించకపోతే మళ్ళీ రొబ్బలు వస్తాయి, ఆ కొమ్మలు వస్తాయి, ఆకులు వస్తాయి, మన చిగుళ్ళు వస్తాయి. ఆ దేవుడితో సహా నశించాలి. అంటే అహంకారం నశించిన తర్వాత మనం నశించింది అనుకోవాలకైనా అడిగిన మనస్సు నమ్మటానికి వీల్లేదు. అడిగిన మనస్సే నమ్మటానికి వీల్లేదు. ఇవాళ పొద్దునే పెద్ద మళ్ళీ ఒక ప్రశ్న ఇచ్చాను నన్ను, ఎవరి నాన్నగారు మీరు ఎంచేపు మనస్సు మనస్సు అని చెబుతున్నారు కానీ ఇంద్రియాల గురించి చెప్పడం లేదంటే, నేను మీ ఉపన్యాసానికి నేను వచ్చాను, మనస్సో 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 అంటారు కానీ ఇంద్రియాలు కూడా ఎక్కడం లేదంటే ఇంద్రియాల గురించి చెబుతా ఉండండి. మనిషి వస్తే ఒక శవం అవుతే తల్లి కడుపులోంచి బయటకు రాదు కానీ ఇంద్రియాలు కూడా వస్తుంది. ఒట్టి శవం వస్తే పర్వాలేదు, తల్లి కడుపులోంచి శరీరం బయటకు వచ్చినప్పుడు ఒట్టి ఇంద్రియాలు లేకుండా ఒట్టి మాంసం మీద వస్తే పర్వాలేదు. దీనికి ఇంద్రియాలు కూడా వచ్చారు, దీనికి ఒక ఇంద్రియంతో అయితే బాగుపడచ్చాం, చాలా ఇంద్రియాలు ఉన్నాయి దీనికి. ఇంద్రియాలు కూడా ఏదైతే మనస్సో మనస్సో అంటారంటే పెద్ద మనలో అడిగారు. ఎలాంటివి చెప్పాలంటే ఇంద్రియాలు ఇంద్రియాలు కాదు, కళ్ళు ఇంద్రియాలు అంటాం మనం. ఈ ముక్కు ఇంద్రియం అంటాం, ఈ నాలుగు ఇంద్రియం అంటాం, చెవులు ఇంద్రియాలు అంటాం. యథార్థం చెప్పాలంటే ఇవన్నీ శ్మశానంలో కాలిపోయాయి. మీ ముక్కు ఎంత బాగున్నా శ్మశానంలో కాలిపోతుంది. మీ ముక్కు చాలా అందంగా ఉందనుకోండి, అనుకోండి మాట్లాడుతుంది, శ్మశానంలో కాలిపోతుంది ముక్కు. సిగరెట్స్ మీరు ఎక్కడ కాల్చుకుంటున్నారు? నోట్లో పెట్టి కాల్చుకుంటున్నారు. మీరు ఆ నోరు ఇక్కడ కాలిపోతుంది. ఎక్కడ కాలిపోతుంది? శ్మశానంలో కాలిపోతుంది. అంటే సిగరెట్ కాల్చాలంటే సంకల్పం వచ్చాడు మీరు నోట్లో సిగరెట్ పెట్టుకుంటున్నారు, కానీ ఆ సంకల్పం రాకుండా మీరు నోట్లో పెట్టుకోవటం లేదు సిగరెట్. నేను సిగరెట్ కాల్చాలి అని అనుకున్నప్పుడు మీరు సిగరెట్ నోట్లో పెట్టుకుంటున్నారు. సిగరెట్ కాల్చాలని కలంపు రాకుండా, ఆ కలంపు రాకుండా మీరు సిగరెట్ నోట్లో పెట్టుకోవటం లేదు. ఇంద్రియం నోరు నిజమైన ఇంద్రియం కాదు, ఆ కలంపు నిజమైన ఇంద్రియం. ఆ ఇంద్రియాల శ్మశానంలో కాలం ఇది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకి ఇలా తేకటాడి అలవాటు ఉన్నప్పుడు వచ్చి జన్మ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చేతులు మారతాయి. సిగరెట్ గారికి అలవాటు ఉందనుకోండి, ఈ నోరు కాలచేపడిన కొత్త శరీరంలో కొత్త నీరు వస్తుంది, అప్పుడు మళ్ళీ ఖాళీ చేసుకుంటాం. మరి ఈ నోరు ఇక్కడ కాలిపోయింది కదా, ఈ నోరు ఇక్కడ కాలిపోయినప్పుడు మరి కొత్త శరీరంలో నోరుకి సిగరెట్ అలవాటు ఎందుకు? ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ గోళాలి ఏంటి? గోళాలు అంటే మీకు సినిమా చూడాలనే తలంపు మనసులో వస్తుంది, కళ్ళకు వస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. సినిమా చూడాలనే తలంపు మీకు కళ్ళకు వస్తుందా మనసుకు వస్తుందా? తలంపు మనసుకు వస్తుంది. మనసుకు వస్తుంది అంటే తలంపు ఎక్కడ ఉంది? మనసులో ఉంది. ఆ తలంపు వచ్చిన తర్వాత ఈ శవాన్ని తీసుకుని సినిమాల్లో పడేస్తారు. ఆ బొమ్మలు ఎవరు చూస్తున్నారు? మీ కళ్ళు చూస్తున్నాయి అనుకుంటారు. మీ కళ్ళు చూడటం లేదా తలంపు చూస్తాను. ఎవరి ద్వారా చూస్తున్నారు? కళ్ళు ద్వారా చూస్తాను. మీ కళ్ళు కాలిపోతాయి కానీ శ్మశానంలో మీ కళ్ళ ద్వారా చూసే ఆ తలంపు మటుకి శ్మశానంలో కాలదు. ఇంకొక మనసులో భావం ఆ తలంపుడికి ఆ మనస్సుకి మీ శరీరానికి అది మాత్రం ఇచ్చినట్టు సంబంధమే. మీకున్న అలవాట్లన్నీ మనసులో ఉన్నాయి. రక్తం ఏ విధంగా, మాంసం ఏ విధంగా, ఎముక ఏ విధంగా అయితే శరీరంలో భాగం, అదేవిధంగా తలంపులు సంకల్పాలు ఓటం ఆశలు నిరాశలు ఇవన్నీ మనసులో ఉన్నాడు. అదే ఆ మనస్సుకి మీ శరీరానికి ఇచ్చినట్టు సంబంధం లేదు. మీ శరీరం శ్మశానంలో కాలినప్పుడు అలవాట్లేమే కాదు. ఏం చేసి అలవాట్లు కావు? అలవాట్లు మీ శరీరంలో లేవు, మనసులో ఉన్నాయి. అయితే ఆ పెద్దమంది అడిగిన ప్రశ్న గారికి ఇంకో సమాధానం ఏంటంటే, మీరు సినిమాకి వెళ్ళాలనే తలంపు వచ్చింది. ఆ తలంపు ఎక్కడ వచ్చింది? మనసులోకి వచ్చింది. యాక్షన్లో పెట్టారంటే ఆ తలంపు పెరిగిపోతుంది. తలంపు వచ్చినప్పటికి మీరు యాక్షన్లో పెట్టనుకోండి, ఆ తలంపు తగ్గిపోతుంది. అయితే ఇక్కడ ఇది మటుకి కొంచెం ఈ తెరకాసు కూడా ఉంది. ఏ తెరకాసు కూడా అంటే, ఇప్పుడు మీరు తలంపు ఎక్కడ వస్తుంది? మనసులో వస్తారు. తలంపు రాగానే తీసుకెళ్లి శవాన్ని సినిమాలో పడేశారనుకోండి, ఆ లోపల తలంపు పెరిగిపోతుంది. తలంపు వచ్చినప్పటికీ ఈ శవాన్ని తీసుకెళ్లి సినిమాలో వేయాలనుకోండి, ఏమండి ఆ తలంపు వస్తే వచ్చి రాని మీ శవాన్ని ఎక్కడ తిప్పుతామని ఊరుకుంటారనుకోండి, ఆ తలంపు తగ్గిపోతుంది. తలంపు ఎలా చెబుతుంది, అలా మీ శరీరాన్ని ఆడిస్తారనుకోండి, ఆ తలంపులు పెరిగిపోతాయి. ఆ తలంపుని మీరు యాక్షన్ లో పెంచుకుంటే ఆ తలంపుకి ఫుడ్ సప్లై తగ్గితే ఆ తలంపు బలహీనమవుతుంది. ఈ విషయం అర్థం చేసుకోండి. అసలు ఇంద్రియాలు అంటే ప్రేరణ కలిగే ఇంద్రియాలు మనసులో ఉంటాయి, అది శ్మశానంలో చావు. శ్మశానంలో చచ్చిపోయే గోళాలు, ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ చేతులు. సోదర మహాశైలైనా ఒక విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, తలంపు వచ్చిన తర్వాత మీరు పని చేస్తున్నారు, తలంపు రాకుండా మీరు పని చేయటం లేదు. తలంపు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుతున్నారు, తలంపు రాకుండా మీరు మాట్లాడటం లేదు. అంటే తలంపు నియమించుకుంటే అంటే మాటలు సంస్కారవంతంగా ఉంటాయి, మనం చేసే పనులు కూడా సంజితగా ఉంటాయి. ఎప్పుడు నాకు పెద్దలు చెప్పిన మాటలు శ్రద్ధగా వినటం వల్ల కొంచెం ఆ తెలుగుతున్న తెరచాటు నుంచి చూసినట్టు, ఎప్పుడైనా లోపల ఉరలైన ఉన్న వస్తువు కుస్తూ ఎప్పుడైనా మీరు మెరుస్తున్నట్టు కనిపించిస్తూ ఆ కనిపిస్తూ ఉండొచ్చు. ఆ లోపల ఏదో ఉందో, ఆ ఏదో ఉన్నది మనకి తెలియకుండా కానీ ఏదో ఉందో లోపల ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆ ఉరలో ఏదో ఒక నిజం ఉంది, ఆ నిజం మనకి తెలియకపోయినా ఏదో ఉంది ఏదో ఉందో అనిపిస్తుంది. కానీ అది మీకు అనుభవంలోకి రాదు, కానీ ఏదో ఉంది ఏదో ఉందని అనిపిస్తుంది. మధ్య మధ్యలో మీకు అలా అనిపించవచ్చు. కానీ వాసనక్షయం పూర్తిగా అయ్యే వరకు ఆ లోపల ఉన్న వస్తువుని మీరు స్పష్టంగా చూడలేదు. ఆ పెళ్ళికూతురికి అక్కడ తెర తీసే వరకు పెళ్ళికూతురు మనం స్పష్టంగా చూడలేదు. మనకు ఆ సందు నుంచి ఈ సందు నుంచి మనం చూసినా సరైన పిక్చర్ మనకు రాదు. అదేవిధంగా మీ హృదయంలో నిజం ఉన్నప్పటికీ ఆ వాసనక్షయం పూర్తయ్యే వరకు, ఆ వాసననే తెర ఖాళీ బూడిదయ్యే వరకు నేను మిమ్మల్ని ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నానో మీరు దాన్ని ఎంత ప్రత్యక్షంగా చూస్తున్నారు, అలాగే సంస్కార సమీక్ష అయిన వరకు లోపల ఉన్న సత్యం మీకు అంత స్పష్టంగా తెలియబడదు. ఈశ్వరుని తెలుసుకోవాలనుకుంటున్నాడో వారందరికీ ఈశ్వరుడు తెలియబడాలి. ఎవరికైతే తెలియబడాలని అనుకుంటున్నాడో వారికి మాత్రమే తెలియబడతాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, నాకు ఈశ్వర సాక్షాత్కారం కావాలనుకుని మాత్రం చేత ఈశ్వరుడు మీకు దర్శనం ఇవ్వడు. ఎవరైతే ఏ జీవుడికైతే ఈశ్వరుడు తెలియబడాలనుకుంటున్నాడో వారికి మాత్రమే ఈశ్వరుడు తెలియబడతాడు. మీ అర్హతను బట్టి, మీ యోగ్యతను బట్టి వస్తుంది. కానీ మీకు అర్హత లేకుండా, యోగ్యత లేకుండా, సమర్థత లేకుండా, ప్రవీణత లేకుండా నాకు ఈశ్వర సాక్షాత్కారం కలగాలంటే కలగదు. ఆ వ్యక్తికి మీరు ఎదగాలి. ఆ వ్యక్తికి ఈశ్వరుడు ఎంత వాడో ఆ వ్యక్తికి మీరు ఎదిగితేనే కానీ దర్శనం మీకు జరగదు. మనం కాని దాంట్లో ఉండిపోతాం. మనం ఏదైతే అవునో దాంట్లోంచి ఉండిపోవడం. నువ్వు కాని దేవుల్లోంచి, నువ్వు కాని లోకముల నుంచి, నువ్వు కాని విషయాల నుంచి, నువ్వు కాని అలవాట్ల నుంచి, నీ కాని వృత్తుల నుంచి నువ్వు ఉండిపోగలవు. కానీ మీలోంచి నువ్వు ఉండిపోలేవు. అంటే గాఢ నిద్రలో మనం దేవుల నుంచి ఉడిపోయాము, లోకం నుంచి ఉడిపోయాము, అలవాటు నుంచి ఉడిపోయాము. అక్కడ మనకి విషయాలకు సంబంధించినటువంటి ఆనందాలు కానీ, విషయాలకు సంబంధించిన సుఖాలు కానీ, విషయాల మీద ప్రీతి కానీ గాఢ నిద్రలో మనకు ఉండదు. అంటే ఉండదు, అది మనం కాదు కాబట్టి అందులోంచి ఉండిపోతున్నాం. కానీ గాఢ నిద్రలో మనం ఏమో ఉన్నామా లేదా? ఉన్నాం. ఎవరిగా ఉన్నాం? మనం మనంగా ఉన్నాం. గాఢ నిద్రలో మనం మనంగా ఉన్నాం. మరి దేంట్లోంచి ఉండిపోతున్నాం? మనం కాని విషయాల్లోంచి ఉండిపోతున్నాం. ఇది ఒక్కటే మీరు కళ్ళ గుర్తుపెట్టుకోండి. సాధన చేసి సాధన చేసి మనం ఏదైతే అవునో దాంట్లోంచి ఉండిపోలేము. ఏదైతే కాదో దాంట్లోంచి ఉండిపోతాం. నువ్వు కాని విషయం కానిగా తెలిస్తే నువ్వు ఏదైతే అవునో అది నీకు తెలియబడుతుంది. అంటే మనం ఏదైతే అవునో అది కాదనుకుంటున్నాం, ఏదైతే కాదో అది అవును అనుకుంటున్నాం. ఈ కన్ఫ్యూజన్ నుంచి విడుదల చేయడానికి గురువు యొక్క అంశం ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనం ఏదైతే అవునని కాదనుకుంటున్నాం, ఏదైతే కాదో అది అవుననుకుంటున్నాం. కాని విషయం కానికి తెలిసే వరకు నువ్వు కానిగా నువ్వు అవునని అనుకుంటావు. అయితే ఈ కన్ఫ్యూజన్, ఈ ఘర్షణలోంచి, ఈ బుద్ధికి సంబంధించిన ఈ ఘర్షణలోంచి నిజము కానిగా నిజమనుకుంటున్నాం, నిజము కానిగా నిజమనుకుంటున్నాం, నిజాన్ని నిజం కాదనుకుంటున్నాం. అంటే ఈ చిరకాసులోంచి మీ అంతఃకరణాన్ని విడుదల చేయటానికి గురువు ప్రయత్నం చేస్తాడు. అది అనేక జన్మలు పట్టవచ్చు, ఒక జన్మ పట్టవచ్చు, అనేక జన్మలు పట్టించడం. గురువుకి నీ మీద ఉన్న ప్రేమ, గురువుకి నీ మీద ఉంటే వాత్సల్యం అది అకారమైంది. కాబట్టి ఆ గురువు యొక్క గురువు ఏ అంతస్తులు ఉన్నాడు, ఆ అంతస్తులు నేను తీసుకొచ్చేవారు. మీ గురువు నేను విడిచిపెట్టడం వాళ్ళ గురువు. మీ అమ్మగారి నాలుగో గురించి నీకు ఇవ్వకపోతే మీ అమ్మగారి మీద కోపం వచ్చారు. ఆ గురువు ప్రేమ అటువంటిది కాదు, అది అకారమైనది. మరి ఏం కారణం లేదు, అది కారణభక్తి కాదు, అది కారణ ప్రేమ కాదు. కారణభక్తి అయితే కారణం పోతే మోపం, అలా కాదు. అది ఎప్పుడు దగ్గర ఉంటుంది, ఆయన స్వరూపాన్ని ఇచ్చే వరకు ఆ గురువు యొక్క అనుగ్రహం నేను వెంటాడుతూనే ఉంటుంది. మీరు కన్నర పడకండి. పూర్వం మీరు సాధన చేయకపోతే ఈ జన్మలో సాధన కష్టంగా ఉంటుంది. పూర్వం మీరు సాధన చేసి చేసి ఉంటే ఈ జన్మలో మీరు సాధన తేలిగ్గా ఉంటుంది. కానీ మనం ప్రయాణం చేయాలంటే మొత్తం మీద నా వెళ్ళి ఇంట్లో నుంచి బయటకు రావాలి. అదేవిధంగా సాధన పూర్వజన్మలో చేయలేదు చేయలేదని మీరు ఊరుకోకుండా ఈ జన్మలైన సాధన ప్రారంభించండి. మీరు చిన్న ప్రయత్నం చేసినా, చిన్న సాధన చేసినా సరిపోతుంది. మీరు అసలు సాధన ప్రారంభించండి. అప్పుడు రుచి మీకు తెలిస్తే ఆ రుచి మీకు సాధన చేయిస్తాం. ఇప్పుడు భగవాన్ చిట్ట చిట్టగా చెబుతున్నారు, ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సాధన గౌరవం ఉంది, ఈ శరీరానికి గౌరవం లేదు, ఈ శరీరం చాలా మందికి ఉపచారాలు చేసింది, ప్రతి శరీరం చాలా మందికి ఆపచారాలు చేసింది. మీరు అలాగే ఉండకండి, ఇలా ఉండకండి. మీరు ఎక్కువ వరనుకోద్దు, తక్కువ వరనుకోద్దు. అందంగా ఉన్నామనుకోద్దు, అన్నం లేకుండా ఉన్నామనుకోద్దు. అది అహంభావన పెంచుతుంది, ఇది అహంభావన పెంచుతుంది. అలాగే ఉండకండి, ఇలాగ ఉండకండి. మీరు ఎవరిగా ఉన్నారో వారిగా ఉండండి. దానివల్ల కూడా మీకు వాసనలు తగ్గుతాయి, దానివల్ల కూడా మీకు తలంపులు నాకు తగ్గుతూ ఉంటాయి. ఈ శరీరమే నేమని దీని రూపం ఎట్లా ఉంది, ఇది చాలా మంచి పనులు చేసింది, ఇది చాలా మందికి ఉపకారాలు చేసింది, అటువంటి తలంపులకు మీరు అవకాశం ఇవ్వద్దు. అంటే మీరు ఏదైనా మంచి పని చేశారనుకోండి, శరీరం ద్వారా నేను మంచి పని చేశాను, ఆ మంచి పని చేశాను, నీ మంచి పని చేశానని అసమాన తలపెట్టుకుంటే అంటే మీకు చివరికి అజ్ఞానం పెరుగుతుంది, అహంభావన పెరుగుతుంది. చేసి మరిచిపోతే ఈశ్వరుడు అనుగ్రహానికి పాత్రలు అవుతారు. అంటే ఏదైనా చేసిన మంచి రోజు రోజు నీ మనసులో రిపీట్ చేసుకున్నప్పటికీ అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది, నీ స్వరూపానికి మీరు దూరం అవుతూ ఉంటారు. నీ దేహంతో కానీ, నీ కులంతో కానీ, నీ రంగుతో కానీ, నీకున్న మంచి గుణాలతో కానీ, ఇంకే ఉన్న నీ మంచియే, దాంతో తాదాత్యం వదులుకోరు. నువ్వు కాని దాన్ని గొడవ దొరకవు. నువ్వు ఏదైతే అవునులో నీకు లిమిట్ అవుతుంది. ఏదైతే మనం అవునం అది మనం అవునవుతుంది, చిక్కలేదు. ఏదైతే మనం కాదు అది మనం అవునవుకుంటున్నాం, ఎక్కడ చిక్కు అనుకోవద్దు. అప్పుడు మనకు అర్థమైతే ఇప్పుడే ఇక్కడే మురమల ఉండగానే మనకి జ్ఞానోదయం కలుగుతుంది. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, నేను సూర్యుని చూడవు, కళ్ళు మూసుకుంటా ఉంటే వాడికి చెప్పాడు ఎవరు లేడు. నీ కళ్ళు మూసుకుంటే ఆకాశంలో సూర్యుడు ఉన్నప్పటికీ నీకు కనపడతాడు. అలాగే నీ హృదయంలో కూడా జ్ఞానసూర్యుడు ఉన్నాడు, నీ హృదయంలో కూడా జ్ఞానసూర్యుడు ఉన్నాడు. అటువైపు నీకు ముఖం తిప్పితే అసలు భౌతికమైన సూర్యుడు కూడా నీ ముఖం అది తిప్పకపోతే కనపడ్డా ఉన్నప్పటికీ. అలాగే నీకు హృదయంలో జ్ఞానసూర్యుడు ఉన్నప్పటికీ నీకు అంతర్దృష్టి లేకపోతే, ఆ చైతన్య స్థాయి నీకు లేకపోతే ఉన్నప్పటికీ కానీ భౌతికమైన సూర్యుడే కనపడతాం లేదు, నీ ముఖం అది తిప్పకపోతే ఉన్నా కనపడతాడు. అలాగే నీ హృదయంలో జ్ఞానసూర్యుడు కూడా కనిపించడు, ఎప్పుడు నీకు అంతర్దృష్టి లేకపోతే ఉన్నా కనపడతాడు. కొంతమందికి స్థూల బుద్ధి కన్నా సూక్ష్మ బుద్ధి ఉండే ఉండదు, వాళ్ళ రంపం పెట్టి కోసేసిన వాడి యొక్క సూక్ష్మ బుద్ధి కలగదు. ఆ సూక్ష్మ బుద్ధి లేని వాడికి శాస్త్రంలో నువ్వు సౌందర్యం కానీ, ఈశ్వరంలో నువ్వు సౌందర్యం కానీ, సత్పురుషుల్లో ఉన్నటువంటి సుగుణాలు కానీ ఉన్నా యొక్క కనపడు. చూసే కళ్ళు లేనప్పుడు, వినే చెవులు లేనప్పుడు. కొంతమంది కళ్ళు ఉండి చూడలేరు, చెవులు నువ్వు కూడా వినలేరు. లోపల యోగ్యత లేనప్పుడు, లోపల సంస్కారం లేనప్పుడు కళ్ళు కూడా చూడలేరు, చెవులు కూడా వినలేరు. ఈ కనుబొమ్మలు వెంటుకలు ఉంటాయి చూడండి, తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు వెంటుకలు ఎంత ఉంటాయో, శ్మశానంలోకి వెళ్ళిన రోజులు కూడా అంతే ఉంటాయి. అలా కొంతమంది వంద సంవత్సరాలు బతికిన ఎదుగు ఎదుగు ఉండదు అసలు. అది మానసికమైన వికాసం కానీ, ఆ బుద్ధికి సంబంధించినటువంటి జ్ఞానం కానీ, బుద్ధికి సంబంధించినటువంటి వైభవం కానీ ఏముండదు. ఆ పుట్టినప్పుడు ఎలా ఉంటారు, వందేళ్ళు బతుకుతారు, శ్మశానానికి వెళ్ళిన రోజులు కూడా అలాగే ఉంటారు. ఇంకా శాస్త్రాన్ని సేవనం చేయరు, సత్పురుషులతో సహవాసం చేయరు, వాళ్ళకి చేతులు ఉన్న మంచి పనులు ఏమి చేయరు. అలాగే చచ్చిపోయే వరకు, పుట్టినరోజు ఎలా ఉన్నారో చచ్చిపోయే వరకు కూడా కనుబొమ్మలు ఇంటికుండాగా అలా బతికి చచ్చిపోతారు. అంటే మానసికమైన వికాసం ఉండదు. శరీరం మామూలుగా ఎదుగుతూ ఉంటుంది, మనసుకు ఎదుగుతారు ఉండదు. మీరు పక్క వాళ్ళకు కూడా, కొత్త వాళ్ళకు కూడా చోటు ఇవ్వడం మీరు. కొత్త వాళ్ళకు కూడా మనం మురమలు వచ్చాం, మురమలు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారని వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఇవ్వాలని కూడా మీకు తెలియదు. అంటే మనం పక్క వాళ్ళు కూడా కొంచెం చోటు ఇవ్వడం, మనకి జ్ఞానం ఎలా వచ్చేస్తుంది. పెద్ద పెద్ద త్యాగాలు చేయక్కర్లేదు. స్వామి వివేకానందుడు గ్రేట్ థింగ్స్ కెన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైసెస్ ఓన్లీ. అంత సాక్రిఫైస్ మనం చేయక్కర్లేదు, పక్క వాడు కూర్చోడానికి కూడా చోటు ఇవ్వము. ఇవాళ మురమల్లు వచ్చాను కదా, మురమల్లు ఎవరు కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అవకాశం ఇద్దామని కూడా మీకు అనిపిస్తుంది. అంటే మన మనసు అంత ఇరుకైపోయింది. అంటే నీ కాళ్ళు పనిచేస్తున్నప్పటికీ, చేతులు పనిచేస్తున్నప్పటికీ నీ ఆత్మకు సంబంధించిన ఇరుక విడిచిపెట్టకు. మీ మామూలుగా మీ ఇంట్లో పని మీరు శ్రద్ధగా చేసుకోండి. పని మానేస్తే జ్ఞానం రాదు, పని మానేస్తే సోమర్థనం వస్తుంది. పని మానేస్తే మనం పొట్టగడవడం కూడా కష్టం. మనం ప్రతి చిన్న విషయానికి ఇతరుల మీద ఆధారపడితే మనకు బానిసత్వం వస్తుంది. పని ద్వారా నువ్వు ట్రైనింగ్ అవుతూ ఉండాలి, పని చేస్తూ పనిలోని స్థితికి ఎదిగి వెళ్ళాలి. పని మానేసి కూర్చుంటామని కూడా మనం జ్ఞానం వచ్చేది. అంటే భగవంతుడు నీ ఉపాధికి ఏ పని అయితే కేటాయించాడో ఆ పని శ్రద్ధగా చేయాలి. అయిష్టంగా కాకుండా ఇష్టంతో చేయాలి, ప్రేమ లేకుండా కాకుండా ప్రేమతో చేయాలి. అప్పుడు జ్ఞానం సంపాదించడానికి తగినటువంటి యోగ్యత మీకు కలుగుతుంది. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, తలంపులు తగ్గుతుంటే మనస్సు బలమైన పడుతూ ఉంటుంది. తలంపులు తగ్గిపోతే మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది, తలంపులు పెరుగుతుంటే భాషముఖంగా ప్రయాణం చేస్తుంటుంది. అది తలంపులు అనే పరంగా వస్తూనే ఉంటాయి. అలాగే మీ విచారణ విడిచిపెట్టండి. మీకు జీవితంలో దేవ ప్రారంభంలో కష్టాలు ఉంటే కష్టం వస్తుంది, సుఖం ఉంటే సుఖం వస్తుంది. ఆ దేవ ప్రారంభంలో అంటే ప్రతి మనిషి జీవితంలో కూడా అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. అంటే ఈ తలంపుల విషయంలో అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటారు, అలా అబ్సర్బెన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటారు. మీరు ఆత్మ యొక్క ఎరుగుతో ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ విచారాన్ని, ఆత్మ చింతన్ని మటుకు విడిచిపెట్టకుండా మీరు ప్రయత్నం చేయండి. కొంతమంది ఏమంటారంటే మా పిల్లలకి పెళ్లి అయిపోయిన తర్వాత ధ్యానం చేసుకుందాం అనుకుంటారంటారు. కొంతమంది ఏమంటారంటే మేము ఇప్పుడు ధ్యానం చేయండి, జపం చేయండి, మా పిల్లలకి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు కూర్చుంటా ఉంటారు. స్వామి వివేకానంద మాట చెప్పాడు, సముద్ర స్నానానికి వెళ్ళి ఆ కెరటాలు కగ్గిన తర్వాత స్నానం చేద్దాం అనుకోవటం ఎటు ఉండదు, అలాగే కష్ట సుఖాలన్నీ పోయిన తర్వాత సాధన చేద్దాం అనుకునేవాడు కూడా అటువంటి వాడు. ఏ కష్టం వస్తూ ఉంటుంది, సుఖం వస్తూ ఉంటుంది, ప్రారంభాన్ని బట్టి వస్తే రానివ్వండి. ఆ కెరటానికి కెరటానికి మధ్య మనం స్నానం చేసే రోజులు అయితే ఇచ్చేస్తాము. అలా మీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి. ఆ సంఘటనకి సంఘటనకి మధ్య వాటిని పరిష్కారం చేసుకుంటూ నువ్వు విచారణ మటుకు మానవద్దు. ఆత్మకు సమయం ఎరుకను విడిచిపెట్టదు. నువ్వు చిల్లర చిల్లర విషయాలలో వస్తాయి, చిన్న చిన్న తగాదాలు ఏవి వస్తాయంటే 10 మంది ఉంచుంటారు. ఆ తగాదాలను అర్థమాని మరీ పెట్టుకుని వారు కొట్టారు, వారు తిట్టారు, ఇటువంటి చిల్లర చిల్లర గొడవ మీద మీ ఎనర్జీని, మీ కాలాన్ని వేస్ట్, మీ శక్తిని, మీ కాలాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఈ చిన్న చిన్న విషయాల మీద మనం మన శక్తిని పాడు చేసుకుంటే అసలు మనం పొందవలసిన విషయం ఏమిటి, మనం పొందవలసిన గమ్యం ఏమిటి, దానికి సంబంధించిన మరుపు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మన ఇక్కడి నుంచి ఏదైనా షాపులోకి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి పెడతాం అనుకోండి, దారిలో అనేది మేము ఎగురేస్తారు, వాళ్ళు పలకరిస్తే మనం మాట్లాడతాం. కానీ మన షాప్కి వెళ్ళాక ఆ దృష్టి మనం మర్చిపోయి మన పని నుంచి షాప్ దగ్గర ఉంది పని. అలాగే దారిలో ఏమైనా కనిపిస్తే, ఎవరైనా కనిపిస్తే మాట్లాడతాం, కానీ మన గమ్యం ఏంటి అది మర్చిపోం. అలాగే మన జీవితంలో సంఘటనలు జరుగుతూ ఉంటాయి, సంఘటనలు అక్కడ ఆగిపోకూడదు. మనం మన ఈ భూమి మీదకి వచ్చిన పని ఏంటో ఆ పని మనం పూర్తయ్యే వరకు మనం సాధన విడిచిపెట్టకూడదు, వచ్చిన పని మర్చిపోకూడదు. ఇప్పుడు మీరందరూ మొదమొదలు ఎందుకు వచ్చారు? ఇక్కడ శ్రవణం చేసి ఆత్మవిద్యని, ఆత్మజ్ఞానాన్ని శ్రవణం చేసి వెళదామని వచ్చారు. ఇక్కడ వచ్చిన పని మర్చిపోయి ఎక్కడో కొట్టులో కూర్చుంటే ఎలా ఉంటుంది, అదే సినిమాల్లో కూర్చుంటే ఎలా ఉంటుంది, వచ్చిన పని మర్చిపోయినట్టే ఉంటుంది అలాగే. అలాగే ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి, జీవుల్ని పతనం చేయడానికి ఈ లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఒక ఆకర్షణకు దొంగతోనే మనం పతనం అయిపోతాం. అంటే ఈ ఆకర్షణ మధ్యన ఆ గమ్యాన్ని మర్చిపోకుండా ఎవరైతే గమ్యాన్ని పొందడానికి కృషి చేస్తున్నారో వాడే సాధకుడు. సాధన లేకుండా సిద్ధి కలదు. సిద్ధి సిద్ధి అంటే ఏంటంటే హృదయంలో సదా సిద్ధంగా ఉన్న వస్తువుని తెలుసుకున్నవాడే సిద్ధ పురుషుడు. ఆ వస్తువు నీ హృదయంలో వస్తువు నీకు తెలిసినా నీకు తెలియట్లేదు, సదా సిద్ధంగా ఉంది. అది తెలిస్తే నువ్వు సుఖపడతావు, తెలియకపోతే జన్మ జన్మలకి దుఃఖం నిన్న వెంటాడుతూ ఉంటుంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. తెలిస్తే జ్ఞానం, తెలియకపోతే అజ్ఞానం. తెలిస్తే వెలుగు, తెలియకపోతే చీకటి. ఆత్మభావన పెంచుకోండి, జీవభావన తగ్గించుకోండి. దానివల్ల మనకు కొన్ని ఘర్షణలు తగ్గుతాయి. ఇంట్లో ఏదైనా చిన్న చిన్న పంట ఎవరైనా మాట్లాడి మన ఏదైనా కష్టమైన మాట్లాడినారనుకోండి, అది పట్టించుకోకండి. అది మీ సాధనకు ఉపయోగించుకోండి. ఆ మాటలు మీరు అర్థమవుతుంది. ఎవరైనా మీ బట్ట మీద పురుగు తాగుతానే అంటారనుకోండి, అలాగంటామని పేచి పెడతారా? ఆ పురుగులు ఏం చేసుకుంటారో చూసేసుకుంటారు. అదేవిధంగా మీ ముఖం మీద మసుంది అంటారనుకోండి, అప్పుడు ఏం చేస్తామో ముఖం మీద మసుంది కావాలి మనం తీసేసుకుంటాం. అలాగే మీలో ఈ లోపాలు ఉన్నాయి సరి చేసుకోండి అని ఎవరైనా రహస్యంగా మీకు చెబితే అది మీరు కోపం తెచ్చుకోకండి. ఆ పొరపాటుని ఆ బలహీనతను తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. గురువు ఏం చేస్తాడంటే ఆక్షేపించడు, ఎగతాడు చేయడు. ఎందులో కూడా నా పొరపాటు ఉన్నాను కూడా గురువు చెప్పడు. మీకు చెప్పకుండా ఆపరేషన్ చేసి ఆ పొరపాటులో జరిగిన విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. గురువు ఆక్షేపించడు, గురువు ఆక్షేపించడు. ఎందుకంటే గురువు ప్రేమ తల్లి ప్రేమ లాంటిది. ఒక బిడ్డ చెడ్డవాడు ఉంటే మరోవాళ్ళ అందరూ పిల్లవాడిని చెడ్డవాడు అనుకున్నా తల్లి మటుకు మా బిడ్డ మంచివాడే అంటాం. తన బిడ్డ తనకి మంచి. అలా గురువు కూడా ఏం చేస్తాడంటే మీలో ఏదైనా బలహీనత ఉంటే మీలో బలహీనతలున్నాయి, బలహీనతలున్నాయి గురువు చెప్పడు. ఆ బలహీనతలు నుంచి నిందలు పొందించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. నిన్ను చూసి అగతాడు చేయడు, నిన్ను సంస్కరించడానికి ప్రయత్నం చేస్తాడు వాడు గురువు. మనం రోజు చెప్పుకుంటుంటాం మీటింగ్లో, ఏంటి థింక్ పాజిటివ్, థింక్ పాజిటివ్లు, థింక్ ప్యాషనేట్లీ. అంటే నెగిటివ్ థాట్స్ కానీ, నెగిటివ్ థింకింగ్ కానీ, నెగిటివ్ యాక్షన్ కానీ మనం దూరంగా ఉండాలి. అంటే ఇతరులకు మనం ప్రాక్టికల్గా ఫిజికల్గా మనం సహాయ సహకారాలు అందించలేకపోయినా, ఆ శక్తి మనకు లేకపోయినా, కనీసం మానసికంగానే వాళ్ళ క్షేమాన్ని మనం కోరుకోవాలి. మన అందరికీ సహకారం చేయలేకపోవచ్చు. కానీ మానసికంగా అయినప్పటికీ వాళ్ళ యొక్క క్షేమాన్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కోరుకోవాలి, వాళ్ళ వెల్ఫేర్ని, ఆ సోషల్ వెల్ఫేర్ని మనం కోరుకోవాలి. ఆ సామాజిక స్పృహతో కనుక మనం జీవిస్తూ ఉంటే ఆత్మజ్ఞానానికి సామాజిక స్పృహ కూడా సహకరిస్తుంది. అంటే మీ ఇంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, సాఫ్ట్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, రఫ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొన్ని కఠినంగా మాట, అన్ని సమన్వయం చేసుకుని కాలక్షేపం చేయాలి. మీరు ఏమైనా స్నేహాలు చేసినా అతిగా చేయకండి, మీ స్నేహాలు చేసినా అతిగా చేయకండి. మిమ్మల్ని ఇంట్లో ఎవరు పాపం ముసలమ్మలు కొంతమంది ప్రేమగా చూడరు. ఇంట్లో ముసలమ్మలు ఉంటారు, ముసలి వాళ్ళు పాపం జీవిస్తుంటారు, వాళ్ళని ప్రేమగా కొంతమంది చూడరు. వాళ్ళు ప్రేమగా చూడటం లేదు, ప్రేమగా చూడటం లేదని వాళ్ళు అనుకోకూడదు. ఇంట్లో మీరు నిజంగా వీళ్ళు ప్రేమగా చూస్తాను, వీళ్ళ మీద నమ్మకారం వస్తుంది, వీళ్ళ మీద నమ్మకారం పెరుగుతా తగ్గుతుంటే దేవుడి మీద ప్రేమ పెరుగుతుంది. ఏదొచ్చినా మన మంచి కోసం మన ఇంట్లో వాళ్ళు మన ప్రేమగా చూడడానికి ఒక రకంగా మనకు లాభం అది. ప్రేమగా చూస్తే మంచిదే, ఒకవేళ ప్రేమగా చూడకపోతే వాళ్ళ మీద మనం అసలు పెట్టుకోకూడదు. అది ఒక రకంగా లాభం మనకి. ఇంకేంటే మన మనసు భగవంతుడి వైపు తిరుగుతుంది, మనల్ని వారు బాగా చూడటం లేదండి, వీరు బాగా చూడటం లేదండి అలా అనుకోకండి. అది ఎవరు అనుకుంటారు? అహంభావం. చూసిన సంతోషమే, చూడకపోయినా సంతోషం, మాట్లాడిన సంతోషమే, మాట్లాడకపోయినా సంతోషం. అంటే ఇతరులు ఎలా ఉన్నప్పటికీ, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉన్నప్పటికీ, వాళ్ళ పట్ల మనకున్న సపోర్ట్ని విడిచిపెట్టవలసిన పని లేదు. వాళ్ళ పట్ల మనకున్న సద్భావాన్ని, సద్బుద్ధిని విడిచిపెట్టవలసిన పని లేదు. ఇతరులకు మనం సేవ చేస్తే వాళ్ళ గుర్తింపు మనం కోరుకోక్కర్లేదు. వాళ్ళ గుర్తింపు మనం కోరుకుంటే మన అహంభావన పెరుగుతుంది. వాళ్ళ గుర్తింపు మనం కోరుకోకుండా పనిచేస్తే ఈశ్వరుడు మనం గుర్తిస్తాడు, ఆ జ్ఞానానికి సంబంధించిన తాళం చేయి మనకు అందిస్తాడు. పెట్టి మన దగ్గర ఉండి ఈశ్వరుడు ఇచ్చిన తాళం చేయించడం మన పెట్టి ఓపెన్ చేసుకోవచ్చు. మనుషులు కాదు మోక్షం ఇచ్చేది పరమేశ్వరుడు సర్వసాక్షి, ఆ సర్వాంతర్యామ. అంతఃకరణలోనే ఆత్మే మనకి ఆ శాంతిని ప్రసాదించాలి. కానీ బయట ఉన్న వ్యక్తులు కాదు, వ్యక్తి భావన ఉన్న వాళ్ళు కాదు మనకి శాంతిని ఇచ్చేవాళ్ళు. ఆ దేహ బుద్ధి ఉన్న వాళ్ళు కాదు, శవ బుద్ధి ఉన్న వాళ్ళు కాదు మనకి శాంతి ఇచ్చిన వాళ్ళు. ఆ పరమేశ్వరుడే మన అంతఃకరణలో ఆత్మగా, అంతరాత్మగా ఉన్నాడు. వాడిని ధ్యానం చేయగా చేయగా, వాడిని స్మరించగా స్మరించగా, వాడే మనకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. అంటే నీ చేతిలో ఏదైనా మంచి పని చేయగలిగితే చేసి వదిలేదు మర్చిపోండి. ఆ రక్తమాన్ని విప్పించిగా మంచిని మీరు చేసే మంచిని జ్ఞాపకం పెట్టుకోవద్దు. దానివల్ల మీకు అజ్ఞానం పెరుగుతుంది, అహంభావం పెరుగుతుంది, స్వరూపానికి దూరం అవుతారు, ప్రకృతికి దగ్గర అవుతారు. చేయగలిగితే చెయ్యండి, చేసి మర్చిపోండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. అరుణాచలముని స్మరించు వారల అహం నిర్మూలించు అరుణాచల. జీరోపణమైనది కరుణా సముద్రమం, జీరోపణమైనది కరుణా సముద్రమం, కృప చేసిన వీరు అరుణాచల. జీరోపణమైనది కరుణా సముద్రమం, కృప చేసి నన్ను వేరు అరుణాచల. శివుని ఉద్దేశించి రామస్వామి చెప్పిన మాట మటుకు మీ గుండెలో దాచుకోండి. నాకు అర్హత రాకపోయినా, నాకు యోగ్యత రాకపోయినా, నీకు దయ్యమైన గుణం ఉంది కదా, నీ కరుణమైన గుణం ఉంది కదా, నా గుణాన్ని చూపించినట్టు మోక్షాన్ని, నేను మోక్షాన్ని పొందడానికి తగిన అర్హత యోగ్యత నాకు లేదని నాకు లేదనుకోకూడదు. అర్హత నీకు దయ్యమైన గుణం, నాకు అర్హత రాకపోయినా నీకు జాగనే గుణం, కరుణనే గుణం, దయ్యమే గుణం నీకు ఉంది కదా, ఆ దయ్యమైన గుణాన్ని నా పట్ల చూపించి నాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యాన్నాను శివుడితో. నాకు యోగ్యత లేదు, నీ కూడా దైవమైన గుణం లేదా ఉంది, ఉండగానే నా భక్తి చూపించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. దుర్లోకమైన సముద్రమం,
గురులోపమయని త్రికరుణా సముద్రమం కోప చేసి మనం ఏ అరుణమ చెడా.